అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః ప్రణత క్లేశనాశాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః కరకలిత నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతరకర గృహీత వేత్రతోత్రః మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వ్యాసదేవాయ శ్రీ శారదా పరమేశ్వర్యై నమః శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః శ్రీమజ్జగద్గురుభ్యో నమః జగద్గురువుల అనుగ్రహాదేశంతో శారదాదేవి కృపాకటాక్షాలతో శ్రీకృష్ణ అనుగ్రహంతో చెప్పుకొస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్పుకున్నాం. ఇందులో శాస్త్రాదులు తెలియకపోయినప్పటికీ కూడా పెద్దల నడవడికను అనుసరించి కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు కదా, వారి శ్రద్ధను ఏమనాలి అని అడిగాడు అర్జునుడు. దానికి పరమాత్మ సమాధానం చెప్తూ శాస్త్రాదులు తెలియకపోయినప్పటికీ స్వభావత కొన్ని శ్రద్ధలు ఉంటాయి అని చెప్తూ సాత్వికి రాజసి తామసి అని చెప్తూ అందులో తామసం కంటే రాజసం గొప్పది, రాజసం కంటే ఉత్కృష్టమైన సాత్వికి. అందుకు సాత్వికీ శ్రద్ధ కొందరికి సహజంగా ఉంటుంది, అదేవిధంగా రాజసీ తామసీ శ్రద్ధలు కూడా వారి వారికి సహజాతములుగానే ఉంటాయి. ప్రధానంగా సాత్వికీ శ్రద్ధ ఉన్నటువంటి వారు శాస్త్రాదులను విశ్వసించడం, శాస్త్రచోదితమైన సాత్విక దేవతలను ఆరాధించడం, సాత్విక కర్మలను ఆచరించడంపై ప్రీతి కలిగి ఉంటారు. భగవానుడు సాత్వికీ శ్రద్ధ ఉత్కృష్టతను చెప్పడానికై ఈ అధ్యాయం చెప్పాడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ముక్తి శాస్త్రం కదా భగవద్గీత, మోక్షం ఎలా వస్తుందన్న దాని గురించి ఉద్దేశించిన శాస్త్రం గనక కర్మలు ఆచరించడం కూడా మోక్షాన్నుద్దేశించే విధంగా ఆచరించాలనేదే అర్జునుడికి భగవానుడు చెప్తున్నటువంటి అంశం ఇది. అందుకే మోక్షానికి ముఖ్యమైనటువంటి శ్రద్ధ సాత్వికీ శ్రద్ధ. ఆ సాత్వికీ శ్రద్ధ కలిగినటువంటి వారే శాస్త్రములను తెలుసుకుంటూ ఆచరిస్తారు గనక సాత్వికీ శ్రద్ధ సహజంగా ఉన్నవారికి శాస్త్రాదులను తెలుసుకుని శాస్త్ర ప్రకారం చేయాలని ఏర్పడుతుంది. అది వివరిస్తూ ఎంత చేసినప్పటికీ కూడా తామసీ శ్రద్ధని ఎలాగూ ప్రోత్సహించేది లేదు, రాజసీ శ్రద్ధ ఉంటే క్రమంగా సాత్విక శ్రద్ధలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఇది సాధకులు గ్రహించవలసిన అంశం. అయితే రాజసమైన సాత్వికమైన రాజసానికి కర్మఫలం కావాలి. ఆడంబరాదులు ఉన్నప్పటికీ కూడా పోనీ ఆడంబరాలు జోలికి వెళ్లకుండా కర్మఫలాకాంక్ష కలిగి ధర్మబద్ధంగా ఆచరించినప్పటికీ తెలిసి అందరూ సంపూర్ణంగా ఆచరించడం సాధ్యం కాదు. అలాగే సాత్వికీ శ్రద్ధతో చేద్దాము యజ్ఞము దానము తపస్సు అన్నప్పటికీ అది కూడా సంపూర్ణంగా చెయ్యగలమా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మానవ బుద్ధికి పరిమితి ఉంటుంది. ఎంత శాస్త్రం చెప్పినా యథాశక్తి అనక తప్పదు. యథాశక్తి చేస్తే సరిపోతుందా? ఒక 200 మైళ్ళు వెళ్ళవలసినటువంటి దూరాన్ని మన యథాశక్తి 50 మైళ్ళు వెళ్ళి నేను ఇంతే వెళ్ళగలనండి అంటే లక్ష్యం రాదు, మిగిలిన 150 వెళ్ళాలి కదా. అందుకు నేనేది చేయగలను అదే అనుకుంటే నువ్వు రావాల్సింది కోరుకుంటున్నది పూర్ణ ఫలం. నువ్వు చేయగలిగింది ఇంతే అయినప్పుడు ఎలా వస్తుందండి? ఇక్కడ నువ్వు 50 మార్కులు పేపర్ రాసి 100 మార్కులు రమ్మంటే ఎక్కడిస్తారు? కానీ మానవ పరిమితి మాత్రం అలా లేదే. మరి సాత్వికంగా చక్కగా కర్మాచరించినా దానివల్ల రావలసినటువంటి చిత్తశుద్ధి లాంటి ఫలితాలు, సకామంగా చేస్తే దాని ఫలితం ఏది రావాలన్నప్పటికీ పూర్ణంగా చేయాలి కదా. కానీ పూర్ణంగా చేయగలిగే వెసులుబాటు మానవ మేధకు లేదు కదా, మానవ మేధస్సుకు లేదు, మానవుడి శారీరకమైన వాటికి లేదు. తెలియడం మహాకష్టం, తెలిసిందంతా చేయడం కష్టం. అనేక పరిమితులు ఉన్నాయి మానవ మేధస్సుకు కానీ మానవుడి యొక్క శరీరానికి కానీ. ఆ పరిమితులు ఆయనకే తెలియవు మానవుడికే. అటువంటిప్పుడు పూర్ణ ఫలం రావాలంటే ఏమిటి? భగవాన్ ఎంత దయామయుడంటే ఒక 3 శబ్దములు చెప్తున్నాను, ఈ 3 శబ్దములతో పూర్ణ ఫలం లభిస్తుంది అని చెప్తున్నాడు. ఆ 3 శబ్దములు ఇక్కడ వివరిస్తున్నాడు. ఇది ఇక్కడి నుంచి మరొక ప్రకరణం కనుకనే నేను ఇంతవరకు చెప్పి ఆపివేశాం. ఈ ప్రకరణం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనికి ఉపోద్ఘాతం రాస్తూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు, యజ్ఞదాన తప ప్రభృతి నాం సాద్గుణ్యకరణాయ ఉపదేశ ఉచ్యతే అయం. యజ్ఞదాన తపస్సులు మొదలైనవి సాద్గుణ్యములవడానికై అంటే సంపూర్ణ ఫలాలు ఇవ్వడానికై ఉపదేశిస్తున్నాడు ఇక్కడ ఎవరు? జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ ఈశ్వరుడే ఉపదేశిస్తున్నాడు. ఇది ఈ శ్లోకాన్ని సమర్పణ మంత్రం అంటూ భగవద్గీత వ్యాఖ్యాతలు కొంతమంది తెలియజేశారండి. ఇది సమర్పణ మంత్రం అంట. ఓం తత్సత్ ఇతి నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్, ఈ 3 కూడాను బ్రహ్మణః నిర్దేశః, బ్రహ్మమును తెలియజేస్తుంది. నిర్దేశః అంటే సూచించున్నది తెలియజేస్తున్నది అని అర్థం. అంటే ఒక పేరు ఎప్పుడైనా ఒకరిని తెలియజేస్తుంది, కానీ నామం అనగా నిర్దేశం అని అర్థం. కనుక ఈ 3 పరబ్రహ్మమునకు పేర్లండి. ఈ 3 కూడా పరబ్రహ్మమును తెలియజేస్తాయి, ఇవి నిర్దేశిస్తూ ఉంటాయి ఇక్కడ. అందుకే 3 ద్వారా తెలియబడేది ఎవరు? పరబ్రహ్మమే తెలియబడుతున్నాడు. అందుకే బ్రహ్మణ నిర్దేశ, బ్రహ్మము నిర్దేశిస్తుంది. ఈ నిర్దేశము 3 విధాలుగా చేస్తున్నది. ఓం తత్ సత్, ఈ 3 కూడా ఒకే బ్రహ్మము నిర్దేశిస్తున్నాయి, 3 విధాలుగా చెప్తున్నాయి. బ్రాహ్మణాస్తేన వేదాస్త యజ్ఞాస్త విహితా పుర. పుర అంటే సృష్ట్యాదియందే, తేన ఆయన చేత. ఈ 3 బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు విహితములయ్యాయి. విహితములు అంటే ఏర్పాటు చేయబడ్డాయి. పురా తేన అంటే సృష్ట్యారంభంలో ఆయన చేత అని. ఆయన చేత అంటే ఎవరు? పరమేశ్వరుడి చేత లేదా బ్రహ్మదేవుడి చేత, ప్రజాపతి అని ఒక మాట కూడా అంటారు. ఆ ప్రజాపతి చేత చెప్పించింది కూడా ఈయనే గనక. ఈశ్వరుడి చేత అన్న పర్వాలేదు, ప్రజాపతి చేత అన్న పర్వాలేదు. ఎందుకంటే లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయా అనఘ అని అక్కడ చెప్పిన మాటకి ఇక్కడ పురాగి అనుబంధం. చూశారు భగవద్గీతలు ఒకదానితో ఒకటి అనుబంధం. అదేవిధంగా సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అన్నారు ఇక్కడ. ప్రజాపతి అన్నాడన్నారు అక్కడ, నా చేతే అన్నాడు ఇక్కడ. ఏది సత్యం అంటే ప్రజాపతి చేత బ్రహ్మకు చెప్పించింది ఈయన గనక ఈయన నుండే అని తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినది నారాయణుడైన ఆ ఈశ్వరుడే. ఆయన ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నాడు గనక తేన అని చెప్పినా ఆ బ్రహ్మము చేత అని పరోక్షంగా చెప్పినంత మాత్రాన తాను కాదని కాదు ఇక్కడ అర్థం. అందుకే బ్రాహ్మణాహ వేదాశ్చ యజ్ఞాశ్చ, బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఈ 3 ఏర్పాటు చేసి ఈ 3 శబ్దముల్ని నిర్దేశించాడు. ఈ మూడు శబ్దముల నిర్దేశంతోనే ముగ్గురిని ఏర్పాటు చేశారన్నాడు ఇక్కడ. అంటే ముగ్గురు అంటే ఎవరంటే కర్మని చేసేటువంటి వారు. కర్మనగా యజ్ఞాది కర్మలు, లోకక్షేమం కోసం, జీవుడి తారణ కోసం శాస్త్రము నిర్దేశించిన కర్మలు, యజ్ఞము, దానము, తపస్సు. ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో ముగ్గురు ఎవరంటే మొదటి బ్రాహ్మణాహ, తర్వాత వేదాహ, మూడవది యజ్ఞాహ. అంటే బ్రాహ్మణాద్యాహ కర్తారహ, వేదాహ కరణాని, యజ్ఞాహ కర్మాణి అని చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ వేదము చెప్పింది ఏమైందో దానిని కర్మరూపంలో చెయ్యడానికి సిద్ధమైనటువంటి వేత్తలు ఎవరున్నారో వాళ్ళు బ్రాహ్మణులు అంటున్నారు. వాళ్ళు ఏ వేదమంత్రముల ఆధారంగా చేస్తున్నారో ఆ వేదములు కరణములు, అంటే ఉపయోగించేటువంటివి. ఆ తర్వాత వాళ్ళు చేసే పని యజ్ఞము, యజ్ఞాహ కర్మాణి అని ఈ మూడు ఫలించడానికై మొట్టమొదటి నిర్దేశింపబడ్డే మూడు, ఓం తత్ సత్. అందుకే వీటినే ప్రతివారు వారి కర్మల యందు, యజ్ఞదాన తపస్సులు ప్రధాన కర్మలు ఇందాక చెప్పుకున్నాం, దానికి పైన ఆహారం చెప్పాడు. ఆహారం కర్మని కాదు, ఈ మూడు చక్కగా చేయడానికి పనికొచ్చేటువంటి శారీరక అంతఃకరణ పుష్టినిచ్చేది ఆహారం, శరీరానికి అంతఃకరణానికి కూడా పుష్టినిచ్చేది ఆహారం. ఆ రెండూ ఉంటేనే మనం సాధన చేయగలం. అందుకు ముందు ఆహారాల గురించి చెప్పాడు. ఇక్కడ నీకు సాత్విక శ్రద్ధ కావాలంటే సాత్విక ఆహారం తీసుకో అని చెప్పడం మనకి దాని ఉద్దేశం. తర్వాత చెప్పిన కర్మలు మూడే, యజ్ఞము, దానము, తపస్సు. ఇప్పుడు యజ్ఞం అన్నప్పుడు పూజాధికారులు కూడా యజ్ఞాలు అవుతాయి. మన అన్ని అగ్నిహోత్ర కర్మలనే కాదు, అందుకు యజ్ఞములు అన్నప్పుడు స్వామి ఇదివరకు అధ్యాయంలో యజ్ఞాలు ఎన్ని రకాలు చెప్పాడు, సుమారు 12 రకాల యజ్ఞాలు మనం చెప్పుకున్నాం. అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అలాగే పూజలు కూడా యజ్ఞంలో భాగం. ఇక తపస్సు అన్నప్పుడు జపము, యోగము, ధ్యానము ఇవి తపస్సు కిందకు వస్తాయి. కానీ యజ్ఞదాన తపస్సులు, ఇంకా తపస్సులు చాలా ఉండొచ్చు, కానీ సాధారణంగా మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకునేవి ఇక్కడ. యజ్ఞదాన తపకర్మలు సాద్గుణ్యం సాధించాలి అంటే ఈ మూడు నామములు చాలా ప్రధానం. వీటి నామములు అనుకుందాం. ఎవరిని ఉద్దేశించే నామములు? పరబ్రహ్మ యొక్క నామాలండి. పరబ్రహ్మ ఎప్పుడు ఒకటే, ఆయనకు సంబంధించిన పేర్లు మూడు, ఓం, తత్, సత్. ఇది మన సనాతన ధర్మంలో కర్మాచరణ చేసే వాళ్ళందరికీ గురువులు మంత్రోపదేశాలతో పాటు దీన్ని చెప్తారు. అందుకే మొత్తం కర్మ అంతంలో ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని అంటారు. అర్పణమస్తు అని చెప్తూ ఉంటారు ఇక్కడ. అది మూడు శబ్దములతో కలిపి చేయిస్తుంటారు. దాన్ని బట్టి మనకు తెలుసో తెలియకో ఏదైనా లోపమున్నా ఈ శబ్దముల చేత ఆ లోపములు తొలగి పూర్ణ ఫలం లభిస్తుందని ఉద్దేశంతో పెద్దలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఈ మూడింటి యొక్క వ్యాఖ్యానం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఉచ్చరించి చేస్తున్నాం కనుక మనకు పూర్ణమైపోతుంది అంటే దీని భావం తెలుసుకు చేయడం చాలా ప్రధానము. ఎందుకంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాగ్నవు బ్రహ్మణావతం శ్లోకం గుర్తుంది కదా. అది బ్రహ్మార్పణం బ్రహ్మహవి కావాలి అంటే బ్రహ్మమును ఉద్దేశించి చేస్తున్నాం, ఇది బ్రహ్మస్వరూపం అనే భావన కలగాలి కదా. చేస్తున్న కర్మ బ్రహ్మస్వరూపం, అది చేయగలిగే చైతన్యం పరబ్రహ్మ యొక్క స్వరూపం, దానిలో వాడే ద్రవ్యాదులు కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపం, దాని ఫలం కూడా పరబ్రహ్మార్పణం అనే భావం కలగాలి అంటే ఆ బ్రహ్మము గురించి ఎరుక కలగాలి కదా. ఎవరికి ఇస్తున్నామో తెలియాలి కదా. ఒక వ్యక్తికి ఇస్తున్నామంటే కళ్ళు మూసుకిస్తున్నామా, వ్యక్తి అంటే ఏంటో తెలుసుకుని ఇస్తున్నాం. ఇప్పుడు వ్యక్తి ఎవరు? బ్రహ్మము. కనుక సంపూర్ణ బ్రహ్మభావన కలగడానికి బ్రహ్మమంటే ఏమిటో అవగాహన కలిగి యజ్ఞదాన తపస్సులు చేసినట్లయితే అటువంటి వాడు చేసే కర్మ సాద్గుణ్యమే క్రమంగా మోక్షహేతువైన చిత్తశుద్ధినిస్తుంది. గనక ఆ బ్రహ్మమును అవగాహన కలిగించడానికి మూడు నామములు చెప్పబడ్డాయి. నామం అంటే ఒక వస్తువును నిర్దేశించేది అని మనం చెప్పుకున్నా, ఆ వస్తువు యొక్క తత్వాన్ని తెలియజేసేది అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మన యాని నామాన్ని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన ఇత్యాదుల్లో నామములంటే ఉచ్చరించినంత మాత్రమును ఉన్నత ఫలములు ఇచ్చినవి అనడంలో తప్పులేదు, కానీ ఉచ్చరిస్తే పాపం పోతుంది. కానీ అర్థం తెలుసుకుంటేనే దాని పూర్ణ ఫలం తెలుసుకోగలం. అందుకే ఇక్కడ ఓం తత్సత్ అనే దాని యొక్క అర్థాన్ని క్లుప్తంగా చెప్తున్నాడు ఇక్కడ. అది ఏ భావంతో ఇవ్వాలి అని. అందుకే ఇకపై ఆ శబ్దములు అన్నప్పుడు భగవానుడు చెప్పిన ఈ భావములు జ్ఞప్తికొస్తే చేసిన మంత్రాదులు కూడా పూర్ణమవుతున్నాయండి. అందుకని ఏది జడంగా చేయకూడదు. అందుకే శాస్త్రాలు ఎందుకు నేర్చుకోవడం అంటే చేస్తున్న కర్మ చైతన్యవంతంగా చేయడం కోసమై దాని గురించి ఈ ప్రవచనాదులను నిర్దేశింపబడుతున్నాయి మనకి. మొత్తానికి తస్మాత్ ఈ విధంగా మొట్టమొదటి సృష్టి ఆది ఎందే పరమాత్మ నిర్ణయించాడు గనకనే ఆ కారణం చేత అది తస్మాత్, సర్వ శ్లోకంలో తస్మాత్ అని మొదలవుతుంది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మవాదినాం అంటే బ్రహ్మవాదులైనటువంటి వారు విధానోక్తాహ శాస్త్రములు యందు చెప్పబడిన ప్రకారముగా. విధానం అంటే శాస్త్రము ఇక్కడ అర్థం. విధానోక్తాహ అంటే శాస్త్ర చోదితాహ అన్నారు భగవత్పాల్ వారు ఇక్కడ. అంటే శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగా బ్రహ్మవాదులైన వారు యజ్ఞదాన తపక్రియలని ఎల్లవేళలా సతతం ఎల్లవేళలా ఓం అని ఉచ్చరిస్తూనే ఆరంభిస్తూ ఉన్నారు సుమా అన్నారు. అందుకే మనం ఎప్పుడైనా సరే వేదమంత్రములు పఠనం చేసినప్పుడు ఓంకారం ముందు పలుకుతారు, పలికే వేదాన్ని చెప్తారు. ఎందుకంటే వేదములకు బ్రహ్మం అని పేరు. అది ఎవరి నుంచి వచ్చింది? బ్రహ్మము నుంచి వచ్చింది. బ్రహ్మము నుంచి వచ్చేది బ్రహ్మస్వరూపం అవుతుంది కదా. కానీ బ్రహ్మమును నిర్దేశించే ఓంకారమే వేదానికి ఆది ఎందు పలుకుతున్నారు. అది ఎవరినైనా మనం వేదమంత్రం చదవమంటే హరి ఓం అంటారు. అందులో ప్రధానం ఓంకారం. ఓంకారంతో మొదలుపెట్టాం. ఇంకా ఓంకార వ్యాఖ్యానం చెప్పాలంటే అనేక ఉపనిషత్తులు వేదాంత శాస్త్రం చెప్పాల్సి వస్తుంది. కానీ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓంకారం బ్రహ్మమును తెలియజేస్తుంది. ఓమిత్యైకాక్షరం బ్రహ్మ. అందుకు ఆ వేదమే బ్రహ్మస్వరూపం. వేదము నుంచి వచ్చిన కర్మలు బ్రహ్మస్వరూపములు అవుతాయి. క్రమంగా దాన్ని ఆచరించేవాడు కూడా తనలో ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి లక్ష్యం. ఇది ఆ కారణం చేతనే ఓమితి ఉదాహృత్య ఓం అని పలికి ఉచ్చరించి యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే. యజ్ఞము దానము తపస్సు అనబడి క్రియలు ప్రవర్తిస్తుంటాయి. ఎవరు ప్రవర్తింపజేస్తారు? బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులు అనగా ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మమంటే వేదమని చెప్పుకున్నాం కదా. బ్రహ్మవాదులు అంటే నిరంతరము వేదోచ్చారణ, అదేవిధంగా వేదమంత్రముల యొక్క కర్మలు చెయ్యడం, ఇదే పనిగా కలిగినటువంటి వారెవరు వారిని బ్రహ్మవాదులు అంటారు. అలాగే బ్రహ్మము గురించి చర్చ చేసేవారు కూడా బ్రహ్మవాదులే. దీనికి బ్రహ్మవాదులు అనే మాటకి వేదాధ్యయన తత్పరులు తదుక్త విషయ విమర్శనాశీలు అని అర్థాన్ని చెప్తున్నారు భగవత్పాల వారిని అనుసరించి. అంటే వేదాధ్యయన తత్పరులు అంటే కేవలం వేదం అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా తదుక్త విషయ విమర్శనాశీలు, దానిలో చెప్పిన విషయం ఏమిటనేది ఆలోచించేవారు, దానికి అనుగుణమైన కర్మలు ఆచరించే వాళ్ళు ఎవరు? వారు బ్రహ్మవాదులు. ఎప్పుడైనా వాదనము అంటే చెప్పడం మాత్రమే కాకుండా దాని పూర్ణ అర్థ విచారణ చేయగలిగేవని బ్రహ్మవాదులు అనాలి. కర్మపరంగా బ్రహ్మవాదుల అర్థం ఏంటంటే వేదమంత్రార్థాన్ని కూడా తెలుసుకుని ఆలోచించేటువంటి వారు. ఇక జ్ఞానపరంగా బ్రహ్మవాదులు అంటే పరబ్రహ్మము గురించే చర్చ చేసేవారు, పరబ్రహ్మతత్వాన్ని మాట్లాడేవారు, అదే భావించేవారు. రెండు విధాలుగా సరిపోతుంది. కానీ యజ్ఞదాన తపక్రియలు అన్నారు కనుక వేదము యొక్క కర్మాంగమైనటువంటి విషయములు, వేదము చెప్పిన అంతరార్థాలు గ్రహించి ఎవరైతే ఉంటారో వారు ప్రణవంతోనే ప్రారంభిస్తున్నారు సుమా అన్నారు ఇక్కడ. ఎందుకంటే శాస్త్ర నియమంలో ఓంకారము ఓంకారం పదిసార్లు అనుకుంటే ప్రణవం అని చెప్పడంలో మంత్రమర్యాద కాపాడుతున్నారండి. కానీ ఓంకార ఉచ్చారణ అటువంటి వేదాధ్యయన సంపన్నులే చేస్తారో నియమం చూపించారు. దానివల్ల వేదానికి శక్తి వస్తుంది, ఓంకారం వల్ల మంత్రానికి శక్తి వస్తుంది. ఎందుకంటే సర్వ మంత్రములు కలిపి మూడే, ఋక్కులు యజుస్సులు సామములు. నాలుగు వేదాలైనా నాలుగు వేదాల్లో ఉండేవన్నీ మూడు రకాల మంత్రాలే, ఋక్కులు యజుస్సులు సామములు. ఈ మూడు దేని నుంచి ఉద్భవించాయంటే అకార ఉకార మకారముల నుంచి ఉద్భవించాయి. కానీ అకార ఉకార మకారమైనటువంటి ఓంకారం నుంచే ఋగ్యజుస్సామాత్మకర వేదం వచ్చింది. కనుక వేదములు తదుదిత కర్మలు చేసేటప్పుడు ప్రణవాన్ని పలుకుతామండి. ఇది ప్రణవం యొక్క విశేషం. దీనిలో ఇంకా చాలా అద్భుతమైన అంశములు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే రెండే పద్ధతులు, విశ్వవ్యాపకుడు విశ్వాతీతుడు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి, విశ్వవ్యాపకుడు విశ్వాతీతుడు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఈశ్వరుడు అంటే విశ్వవ్యాపకుడు. మన విశ్వంలో ఉన్నాం కనుక విశ్వవ్యాపకుడు అని తెలుసుకోవాలి. క్రమంగా విశ్వవ్యాపకుడు అని ఈశ్వరుని తెలుసుకున్నాక విశ్వం పక్కకు పోయి వ్యాపకుడు మిగిలిపోతాడు, అప్పుడు విశ్వాతీతుడు అయినా. కానీ విశ్వాతీతమైన పరమాత్మతత్వాన్ని తురీయం అంటారు. విశ్వవ్యాపకుడు అయినప్పుడు విశ్వం మూడు విధాలుగా ఉంటుంది, అవునా లేదా? మూడు విధాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు, సృష్టి స్థితి లయలు, ఇవన్నీ మూడేగా. అదేవిధంగా భూర్లోక భువర్లోక సువర్లోకములు ముల్లోకములు ముక్కాలములు అన్ని మూడుతోనూ ఉన్నాయి. కానీ విశ్వమంతా వ్యవహారంలో మూడు, తురీయం నాలుగవది. ఈ మూడింటిలో వ్యాపించిన వాడు ఆయనేగా. మూడుగా ఉన్న విశ్వమంతా వ్యాపించాడు గనక మూడింటిలో ఉన్న ప్రపంచం మనకి మాటలతో వర్ణించదగ్గదే. అందుకే అనగలిగేవి మూడే ఉంటాయి, అనలేనిది నాలుగవది. అనలేనిది అంటే మనస్సుతో మాటతో తెలుసుకోలేనిదేదో అది విశ్వాతీతం. మనస్సుతో మాటతో గ్రహించగలిగేది విశ్వం. కనుక ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే విశ్వంలో చెప్పొచ్చు, కానీ విశ్వాతీతం గురించి చెప్పలేం. చెప్పలేనప్పుడు దాని గురించి ఎందుకు ఉపన్యాసం అంటే చెప్పలేమని చెప్పడానికట. చెప్పలేమని చెప్పడానికే చెప్పాలి. అంటే మనస్సుతో మాటతో కూడా ఏది అందదో అది, దానికి ఏం పేర్లు పెట్టంటే అవ్యయము అదొక పేరు, అనాది, ఆది లేనిది అన్నారు. కానీ ఏంటో చెప్పలేదు చూడండి. ఇది అసన్నిరసనేనా అంటూ ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పి దేన్ని కాదని తీసేయలేమో అది పరమాత్మ అని చెప్పాడు ఇక్కడ. అది విశ్వాతీతం. మరి విశ్వవ్యాపకం ఉన్నప్పుడు మూడేక, ఇది అనగలిగేదే కదా. కనుక అనగలిగే శబ్దాలు మూడు, అకార ఉకార మకారములు. అనలేనిది దాని పైన, అది అందులో ఉంది. అది ఓం అన్నప్పుడు అపైది. కానీ ఓంకారం ఏం చెప్తుందంటే విశ్వవ్యాపకమైన పరమాత్మని విశ్వాతీత పరమాత్మని రెండింటినీ తెలియజేస్తుంది అయ్యా అన్న అక్కడ. కానీ భగవంతుడు అంటే విశ్వవ్యాపకుడు విశ్వాతీతుడు, ఈ రెండు ఎరుకు కలగాలి. ఆ రెండింటినీ కలిపి ఒకే పేరులో చూపించేటువంటి అద్భుతమైన శబ్దం ఓంకారం అండి. ఓంకారం అనేటువంటి ఒక మహానాదం ఏ మతంలో పుట్టిందో ఆ మతంలో పుట్టడమే ఒక అదృష్టం, మరొకటి కాదు. ఎందుకంటే హిందూ మతం అంతా కలిపితే ప్రణవం, మరొకటి కాదు. ఈ ప్రణవతత్వమే ఒకడు శివుడు అంటాడు, ఒకడు నారాయణుడు అంటాడు. అందుకే ఓం నమో నారాయణ అంటాడు, ఒకడు ఓం నమ శివాయ అంటాడు. అందులో శివ నారాయణ మారింది కానీ ఓం మారలేదు. అంటే ఏది విశ్వవ్యాపకమే విశ్వాతీతమైన పరతత్వం ఉందో దాన్నే నేను ఉపాసిస్తున్నాను ఎరుక ప్రతి వాడికి ఉండాలండి మంత్రం చేసేటప్పుడు. అంతేగాని ఊరికి జడంగా ఇవాళ లక్ష చేశాను, 2 లక్షలు చేశాను, చేసినప్పుడు ఏదో కనబడిపోయింది ఇలాంటివి కాదు. ముందు స్పృహ కలగడం కోసం, జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని చెప్పడం కోసం ఇంత విషయం. కానీ ప్రణవానికి ఇంత శక్తి ఉన్నది. పైగా మొదటి 3 సృష్టి స్థితి లయలు, అందుకే ఆ సృష్టి ఊ స్థితి ఉం లయ. కానీ సృష్టిస్థితి లయలు కూడా అందులో ఉన్నాయి. సృష్టిస్థితి లయలు అంటే తత్కర్తలైన బ్రహ్మ విష్ణు రుద్రుడు ఉన్నారు అందులో. కనుక ప్రణవం త్రిమూర్త్యాత్మకం, త్రికాలాత్మకం, త్రిలోకాత్మకం. దానిపైన తురియ తత్వం ఉంది, అది వాటన్నిటికి అతీతం. మొత్తం మాండుక్యోపనిషత్తు భాష్యం ఇవాళ మనం చెప్పుకున్నామండి. అందులో మొదటి అకారోకారం అకారములు స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని తెలియజేస్తాయి. తురియం 3 అవస్థలకు అతీతమైన తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే జాగ్రస్వప్న సుషుప్తులకు సంబంధించినవి. ఆ పైన తురియం అవస్థలకు అతీతమైన సమాధి స్థితిని తెలియజేస్తుంది. ఇదంతా మేము చదువుకుంటున్నాం. విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత, అది తురియం. మిగిలిన 3 ఇంత కలిపి ఒక అక్షరంలో మనం ఓం అని అలగలుగుతున్నాం. ఇది అన్నప్పుడు మనలో వివిధమైన యోగశక్తులు స్పందించడం ఒకటి కాదు, ప్రణవంలో లేనిది లేదు, సర్వం అందులో ఉంది. ఇక్కడ అందుకు ఓమి అదే ఇదం సర్వం, ఓమే సర్వము అని విష్ణుశాస్త్ర భాష్యం రచిస్తూ భగవత్పాదుల వారు మొట్టమొదటి ప్రణవం గురించి చాలా ఉపోద్ఘాతాన్ని చాలా చక్కగా ఇచ్చారు. మాండుక్యోపనిషత్తంతా ఈ వివేచన చేస్తుంది, చిన్నదే కానీ ఈ వివేచన చేస్తుంది. అందుకే ప్రణవం అనగానే మనకు తెలియడం కోసం అర్థాన్ని మనం కొంతమేరకు చెప్పుకోగలిగాం ఇవాళ. అటువంటి ప్రణవతత్వము ఇది వేదవాదులైనటువంటి వారు యజ్ఞదాన తపక్రియల్లో ప్రవర్తింపజేస్తారు ఈ ప్రణవాన్ని. అంతేకాదు యజ్ఞదాన తపక్రియలు సరైన స్థితిని మనకి ఇవ్వాలి అంటే తత్ అనే శబ్దం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష కలిగిన వారి యొక్క విషయం చెప్తున్నారు వాళ్ళు. తత్ ఇతి ఓంకారం తర్వాత శబ్దం తత్, అంటే పరమాత్మకు సంబంధించిన 3 అర్థం. తత్ అనగా అది, అది అనే శబ్దాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఇది కానిది అది, ఇది అంటే ఇదం ప్రత్యయం. ఇదమని నువ్వు చూపించగలిగేది ఏదో అదంతా అనాత్మయే. ఇదమని చూపించలేనిదేదో అది ఆత్మతత్వము. ఇదమని చూపించగల వస్తువులను చూపించగల విషయాలను చూపించగల విధమని. కానీ భగవానుడు వస్తువుల్లో విషయంలో ఉంటూనే వాటికి అతీతుడు కదా. కనుక అతీత తత్వాన్ని చెప్పేది తత్, అనిర్వచనీయ వస్తువుని తెలియజేస్తుంది. చితి తత్పద లక్ష్యార్థ అనే మాటలు కూడా మనం చెప్పుకుంటున్నాం. అది తత్ పదము. ఒక విధంగా భగవద్గీత భాష్యం, విష్ణుశాస్త్ర భాష్యం, లలితాశాస్త్ర భాష్యం ఇన్నిట్లా అనిపిస్తుంది కదా. అందుకే భగవద్గీత జ్ఞానంతో మీరు ఏ అనుష్ఠానం చేసినది పరిపూర్ణమవుతుంది కనుక దీన్ని మించిన గ్రంథం లేదని చెప్పుకోవడం ఎందుకండి. భగవద్గీత జ్ఞానం ఇది మొత్తం వేదం యొక్క జ్ఞానం. కనుక వేదమతాన్ని అనుసరించే ప్రతి వారికి కూడా భగవద్గీత జ్ఞానం ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ క్రమంగా సర్వశ్రేష్టమైన సాధన కోసమే వినియోగించుకోవడం కూడా తెలుస్తుంది. కనుక తత్ అనే శబ్దము ఎంత విశేషమంటే దీనితో ప్రారంభమవుతూనే గాయత్రీయాది మంత్రములన్నీ చెప్పబడుతున్నాయి. తత్ ఇతి అనభిసందాయ ఫలం యజ్ఞతపక్రియా క్రియంతే. ఇక్కడ దానక్రియాశ్చాని మళ్ళీ చెప్పాడు, అంటే యజ్ఞదాన తపక్రియలని క్రియంతే చేస్తూ ఉంటారు. వివిధ అంటే వివిధ యజ్ఞములు, వివిధ తపస్సులు, వివిధ క్రియలు చేస్తుంటారు. ఎవరు? మోక్షకాంక్ష కలిగిన వారు తత్ అని చేస్తారట. తత్ అని ఎలా చేస్తారంటే ఫలం అనభిసంధాయ, అది అన్వయం. తత్ తదిత్యనభిసంధాయ ఫలం అంటే అనభిసంధాయ ఫలం అంటే ఫలాభిసంధి లేకుండా అన్నారు. ఫలాభిసంధి లేకుండా అనే మాటకు అర్థం ఫలాకాంక్ష లేకుండా అని అర్థం. ఇక్కడ అంటే ఫలం కోరుకోకుండా మోక్షకాంక్ష కలిగినటువంటి వారికి ఈ తచ్ఛబ్దం వల్ల, ఎందుకంటే తత్ అనగానే అది కదా, అదంటే ఇది కాదు కదా, ఇది అంటే లౌకికమైన ఫలాలే కదా, అది చెప్తున్నాడు ఇక్కడ. లేదండి స్వర్గఫలం నాకు దూరంగా ఉంది కూడా అది అంటానంటే అక్కడికి వెళ్తే ఇదే అంటావు అంతే కదా. మేడ మీద అన్నప్పుడు అక్కడ అంటావు, అక్కడికి వెళ్తే ఇక్కడే అంటావు కదా, అక్కడికి వెళ్ళాక ఇక్కడే అంటావు. అలాగే అక్కడ కూడా ఇక్కడ లాంటిదే, అక్కడ కూడా ఇక్కడ లాంటిది అంటే ఈ లోకం ఎలాగో ఆ లోకం అలాగా. ఇంతకంటే ఎక్కువ సుఖం ఉండొచ్చు, ఇంతకంటే తక్కువ దుఃఖం ఉండొచ్చు, కానీ ఏ లోకమైనా కూడా ఇదం అది తెలుసుకోవాల్సింది. కానీ ఇదం అక్కర్లేదు నీకు, ఎవరికి, నీకంటే నాకు నీకు కాదు. ఇక్కడ సత్వబుద్ధి కలిగి పరమాత్మ కావాలనుకునే వారికి ఏదమక్కర్లేదు కదా, వాళ్ళకి కావాల్సింది ఏది? తత్. అందుకే వాళ్ళ కర్మల్లో ఇది కాదు కావాల్సింది, అదే కావాలి, అదే కావాలి, అదే కావాలనే భావం తత్ అనే శబ్దం వల్ల వచ్చింది అయ్యా అన్నాడు. తత్ అంటే అది, అంటే బ్రహ్మము, అనిర్వచమైన బ్రహ్మమే ప్రధానం. కానీ మోక్షకాంక్ష కలిగిన వారు యజ్ఞదాన తపక్రియలని వివిధములుగా చేసినప్పటికీ ఫలం అనభిసంధాయ, ఫలాన్ని కోరుకోకుండా, ఫలమయందు దృష్టి లేకుండా మోక్షకాంక్ష కలిగిన వారు ఇది చేస్తారు. తత్ ఇతి, ఏం మాట అండి ఇక్కడ, తదిత్యనభిసంధాయ. ప్రారంభంలోనే తత్ ఇతి అంటే అది ఇది అని అన్నాడు. మళ్ళీ ఆ మాట చూడండి, ఇతి అంటే ఇది కదా, ఇతి సంస్కృతం, ఇది తెలుగు, ఎంత దగ్గరగా ఉన్నదో రెండిటికి కూడా. తత్ ఇతి అది ఇది అని ఫలాకాంక్ష లేకుండా యజ్ఞదాన తపక్రియలను వివిధములుగా మోక్షకాంక్ష గలవారు చేస్తారు. ఇది వాక్యానికి అర్థం. అది ఇది అని అంటే అర్థం ఏంటంటే ఇదంతా బ్రహ్మమే అనే భావనతో, అది ఇక్కడ అర్థం. తదితి అంటే రెండు విషయాలు చెప్పుకున్నాం ఇక్కడ. మొదట మోక్షకాంక్ష కలిగారు వరక వారి దృష్టి తత్ మీద ఉంది, ఇదం మీద లేదు. కనుక వెళ్ళే కర్మలు చేసినా మోక్షకాంక్ష మాకు ప్రధానము, దాన్ని ఉద్దేశించి చెయ్యాలి కనుక కర్మను చేస్తున్నామని చేస్తుంటారు కనుక దాన్ని సూచిస్తుంది తత్ అనే శబ్దము, ఒక అర్థం. రెండవది తత్ ఇతి అంటే తత్తనే చెప్పబడే బ్రహ్మముందు అతీతం అనుకుంటున్నాను, అది నిజానికి సర్వము అదే, అది తప్ప మరొకట్లేదు, ఇది అంతా పరమాత్మయే, బ్రహ్మయే వేదం సర్వం అనే మంత్రములన్నీ ఇక్కడ తెలియబడుతున్నాయి. అలా అనుకుని చేసేది తచ్ఛబ్దం తెలియజేస్తుంది దానికి. ఇక సత్, సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద పార్థ యుజ్యతే. ఇక్కడ సచ్ఛబ్దానికి రెండు శ్లోకాలు చెప్పాడండి. ఇక్కడ ఇదొక శ్లోకం, తర్వాత శ్లోకం. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. సత్, సత్ అనే మాటకి ఏంటంటే మంచి అని ఒక అర్థం లోకంలో, ఇంకొక అర్థం ఉండుట అని ఒక అర్థం. ఈ రెండు ఎవరికి సరిపోతాయి నిజానికి? మంచి అంటే పవిత్రమైనది, నిర్మలమైనది, పూర్ణమైనది, అదే కదా మన లోకంలో మంచి అనే మాటకి. లేకపోతే మంచికి ఏమిటండి అర్థం? వాడు మంచివాడండి, ఎందుకంటే నీకు అనుకూలంగా ఉన్నాడు, వాడే రేపు చెడ్డవాడైపోవచ్చు, ఈ విషయం కాదు. లోకంలో మంచి అనేది దానికి అర్థం ఏం చెప్తాను ఇక్కడ? మంచి అనే మాటకు ఒకటే, నిర్మలంగా ఉండడం, శుభంగా ఉండడం, అదేవిధంగా పూర్ణంగా ఉండడం, ఇదే కదా మంచి అనే దాని యొక్క ఒక భావం. అది నిజానికి ఎవరికి ఉన్నాయి ఆలోచించు. బ్రహ్మతన్మంగళం పరం అని ఉపనిషన్మాత వేదమాత చెప్తున్నాయి, బ్రహ్మమే మంగళం. అందుకే మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం వ్యవ్యయపిత అని మంగళము మంగళమైన. కనుక నీకేదైనా ఒక మంగళం కలగాలి అంటే మంగళమునకు మంగళమెవడో వాడిని తలుచుకో. ఎందుకంటే ఈ కర్మ చేసాక నువ్వు కోరుకునేది ఏమిటి? మంగళమేగా. కనుక నీకు అది మంగళకరం కావాలంటే ఎవడు అసలు మంగళస్వరూపుడు వాడిని స్మరించు. అందుకే సత్ అనే మాట అక్కడ పలకడం వల్ల అది శుభప్రదం అవుతూ ఉన్నది. ఇది తెలియండి, తెలుసుకోండి, ఎంత విశేషమైన అనుభూతి వస్తుందో ఓం తత్ సత్ అనే మాటలు. అందుకే సత్ అనగా సద్భావే సాధుభావే చ సదితి ఏతత్ ప్రయుజ్యతే సద్భావమునందు సాధుభావమునందు అన్నారు ఇక్కడ. సద్భావము అంటే ఒక సత్యభావం, నిర్మలమైన భావం, మంగళకరమైన భావంలోను, సాధుభావం అంటే ఒక శ్రేష్టమైన భావంలోను ఈ సత్ అనే దాన్ని, ఏతత్ అంటే సత్తనబడే ఈ పరమాత్మ యొక్క నామాన్ని ప్రయోగిస్తున్నారు. అదేవిధంగా ప్రశస్తే కర్మని, శ్రేష్టమైన కర్మయందు కూడా సత్యబ్దం వాడడం జరుగుతున్నది. అంటే ఒక మంచి మంగళకరమైనటువంటి భావము, అదేవిధంగా మంగళము జరగాలని కాంక్షించే భావము. నిజానికి సద్భావే సాధుభావే రెండు పక్క పక్కన ఉన్నాయి కదా. దీనికి భగవత్పాల వారు చక్కగా విషయం చెప్తున్నారండి, లేనిది ఉన్నప్పుడు సద్భావం అన్నారు. అదేవిధంగా సాధుభావం అంటే చెడుగా ఉన్నది మంచిగా మారినప్పుడు సాధుభావం అనట. అంటే ఒక మంగళకరమైన విషయం జరిగింది, జరిగిందంటే ఇదివరకు లేని జరిగింది కదా, ఇదివరకు లేని మంగళం జరగాలి అనే కోరికతో సద్భావం అనట. అంటే మంగళం కోసం ఒక పని చేసాం అంటే అప్పటి వరకు లేదు కదా, అందుకు మంగళం కోసం నువ్వు ఆ పని చేస్తున్నావు గనక లేని మంగళం వచ్చినప్పుడు, లేని మంగళం రావాలి అన్నప్పుడు సద్భావం. అక్కడ కూడా బ్రహ్మమును స్మరిస్తే గానే మంగళం కలగట్లేదు, అందుకు సద్భావం. అలాగే సాధుభావే అంటే అంతవరకు చెడుగా ఉన్నది మార్చడం. ఎందుకంటే కర్మలు రెండిటి కోసం వాడతాం, ఒకటి లేనిది రావడం కోసం, ఒకటి ఉన్న చెడు పోవడం కోసం, అంతే కదండి. మొదటిది ఇష్టప్రాప్తి, రెండవది అనిష్ట పరిహారం. అనిష్టములేవో తొలగాలి. ఇష్టప్రాప్తి మంగళం, ఇష్టం అంటే ఇక్కడ మంగళమే, ప్రతివాడికి ఇష్టం మంగళము. రెండవది ఆనందం, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి నిజానికి? మనం చేసే కర్మల్లో ఉందనుకుంటున్నాం, కర్మల వల్ల వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆనందము మంగళం వాడిది. అందుకే చేసిన కర్మ వల్ల నీకు ఆనందము మంగళము కలవాలంటే వాడిని తీసుకురా, వాడంటే సత్. ఆ సత్తును కానీ తీసుకువస్తే లేని మంగళం కలిగిస్తున్నాడు, ఇంతవరకు నీ జన్మలో లేని మంగళం కలిగిస్తున్నాడు. అంతేకాదు చెడుని తొలగించి మంచి కలిగించడం మంచే. అందుకే అమంగళాలు తొలగించి మంగళం కలిగించాలనే భావం పేరు సాధుభావం. ఈ విధంగా లేని మంగళం కలిగించడం సద్భావం, ఉన్న చెడిపోయి మంచి జరగడం సాధుభావం. ఈ రెండూ కలగడం కోసం ప్రయోగించబడే శబ్దం పేరు సత్ అన్నారు ఇక్కడ. అందుకే కర్మాచరణ చేసేటప్పుడు ఈ సత్ అనేది ఏం చేస్తుందంటే మంగళాలను తీసుకొస్తుంది, ఉన్న అమంగళాలను తొలగిస్తుంది. అందుకు సత్ అని అందుకు చెప్తున్నాం. దీన్ని బట్టి ఎంత విస్తారమైన భావం మనం మామూలుగానే ఓం తత్సత్ బ్రహ్మార్పణంలో ఉందో చూడండి. ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, ప్రశస్తే కర్మణి. అలాగని చెప్పి ఏ పనులు పెడితే ఆ పనులు చేసి సత్ అంటే సరిపోదు, ప్రశస్తే కర్మణి అన్నాడు. అంటే ఉత్తమమైన కర్మల్లో, శ్రేష్టమైన కర్మల్లో వీటిని వాడాలి అన్నారు. శ్రేష్ట కర్మ అంటే ఎప్పుడు ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రోద్దిష్టమైనది, శాస్త్రము ద్వారా చెప్పబడేది శ్రేష్ట కర్మ. రెండు, ధర్మమునకై చేయబడేదే శ్రేష్ట కర్మ. రెండు తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి శ్రేష్ట కర్మ యందు సత్తు వాడబడుతుంది అన్నారు. పైగా సత్తు వాడబడినప్పుడు నువ్వు చేసింది శ్రేష్ట కర్మైనా నీకు తెలిసి తెలియని తనం వల్ల లోపాలున్నాయి కదా, ఈ సత్శబ్దం చేత ఆ లోపాలు తొలగిపోయి మంగళం కలుగుతుంది, అమంగళం తొలగుతుంది. ఇది సత్శబ్దం యొక్క ప్రయోగం, దాని యొక్క వైశిష్ట్యాన్ని చెప్తున్నాడు. అంతేకాదు ఎప్పుడూ యజ్ఞము యందు, తపస్సు యందు, దానం యందు నువ్వు నిలబడాలి. ఎందుకంటే శ్రేష్ట కర్మ అదేగా, దాని యందు ఒక స్థిరత్వం ఉండేటువంటి స్థితికి కూడా సత్ అంటారు సుమా. సత్ అంటే ఉనికి అని అర్థం. ఇక్కడ మనం ఉండాలి, దేనిలో ఉండాలి, యజ్ఞదాన తపస్సుల్లో ఉండాలి. ఇప్పుడు కూడా జీవితం యజ్ఞంలో, దానంలో, తపస్సులో వినియోగించుకోవాలి. కనుక మనం చేసే కర్మలకి యజ్ఞదాన తపకర్మలనే ఇవే ప్రధానం. మిగిలిన లోక వ్యవహారం కోసం ఆర్జన ఇవన్నీ వదిలేయండి, బ్రతుకు వెళ్ళమార్చడానికి. కానీ బ్రతుకుని సార్థకపరచడానికి మాత్రం పనికొచ్చే కర్మలు మూడే, యజ్ఞము, దానము, తపస్సు. వాటి ఎందే ఎల్లవేళలా ఉండడం, దానికి సత్ అంటారు అన్నాడు ఇక్కడ. సత్శబ్దం ఎంత విశేషం ఏంటంటే మంచి ఉనికి, శాశ్వతమైన ఉనికి అని కూడా ఉంది. అందుకే దాని సదా అని ఒక మాట ఉంది, సత్శబ్దం నుంచే వచ్చింది ఇక్కడ సదా అనేది. కానీ ఎల్లవేళలా యజ్ఞదాన తపస్సులందు ఉండుట అనేటువంటి స్థితిని సత్ అంటారు సుమా. కానీ సత్కర్మ ఎన్నిటికి వాడుతున్నారు, సద్భావే, సాధుభావే, ప్రశస్తే కర్మని, యజ్ఞదాన తపసి దానేచ స్థితి. యజ్ఞదాన తపస్సుల యందు ఉనికిని, స్థిరత్వాన్ని సత్ అంటున్నారు. ఇంకోటి కూడా, కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. తదర్థీయం ఆ అర్థమునకై, ఆ ప్రయోజనమునకై చేసే కర్మను కూడా సత్కర్మ అనాలి. దీన్ని బట్టి సత్కర్మ అని దేని అలా తెలిసింది కదా. తదర్థీయం, తత్ అర్థీయం, దాన్ని ఉద్దేశించి చేసేటువంటి కర్మనే సత్కర్మ అనాలి. దేనిని అంటే భగవత్పాల్ వారు అంటున్నారు యజ్ఞదాన తపోర్థీయం అన్నాడు ఇక్కడ. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడింటితో కూడిన కర్మనే సత్కర్మ అనాలి అన్నాడు. దాని యందు నిలుకడ కలిగిన దాన్ని సత్ అనాలి, ఆ మూడు కర్మల్ని సత్కర్మలు అనాలి. తదర్థీయం అంటే ఎందుకు చేస్తున్నావు, యజ్ఞం కోసం, దానం కోసం, తపస్సు కోసం అని చెప్తూ ఉంటావే దాన్ని సత్ అనాలి. అంతేకాదు తదర్థీయం అనే మాటకు మరొక అర్థం వెంటనే భగవత్పాల్ వారు చెప్తున్నారు. మొదట యజ్ఞదాన తపోర్థీయం అని చెప్తూ అథవా లేదా ఈశ్వరార్థీయం అన్నారు ఇక్కడ. తదర్థీయం అంటే ఈశ్వరార్థము. అది తత్శబ్దం ఇంతవరకు దేంతో చెప్పుకున్నామండి పైన శ్లోకంలో చెప్పండి, తత్ బ్రహ్మము. మరి తదర్థీయం ఏమనాలి, బ్రహ్మమును ఉద్దేశించే అవ్వాలి. బ్రహ్మమే ప్రయోజనముగా, అర్థీయం అంటే ప్రయోజనం. చేసే కర్మకు ప్రయోజనం ఏమిటి, పరమాత్మయే. అందుకే నీకు ఎంత మంగళం కలగాలన్నా మంగళస్వరూపుడైన పరమాత్మే అసలు ప్రయోజనం అనుకోవాలి. అదే పరమేశ్వర ప్రీత్యర్థం లేదా పరమేశ్వరార్థం. కానీ తదర్థీయం అంటే ఈశ్వరార్థీయం అని అర్థం చెప్పాడు ఇక్కడ. పరమేశ్వరుణ్ణి ప్రధాన ప్రయోజనంగా కలిగే చేసే కర్మయే సత్కర్మ. ఇక్కడ క్రమంగా ఎలా తీసుకువెళ్ళాడో చూడండి. మొట్టమొదటి మంగళకరమైనది కలగడానికి, అమంగళము తొలగడానికి శ్రేష్టమైన కర్మలు ఆచరించుటకు లేదా శ్రేష్టమైన కర్మని, యజ్ఞదాన తపస్సుల యందు నిలుకడిని సత్ అంటారు. మొత్తం నాలుగు అర్థాలు చెప్తూ తదర్థీయం కర్మ, ఈశ్వరార్థమైన కర్మ అని చెప్పాడు. అంటే అన్నిటికంటే ఉత్కృష్టం ఏదైంది ఇప్పుడు, ఈశ్వరార్థం. కానీ యజ్ఞదాన తపకర్మలు ఈశ్వరార్థం చేసినప్పుడు సత్కర్మలయ్యే. ఈ మూడు నువ్వు చివరికి అర్పణ చేసేటప్పుడు ఓం తత్ సత్ అని తెలుసుకో. ప్రణవమనగా విశ్వవ్యాపక విశ్వాతీతమైన బ్రహ్మము, రెండవదాని తచ్చబ్దవాచ్యుడు అంటే ఇదమనే ప్రత్యయమైన జగత్తులో అనిర్వచనీయమైన శక్తిగా ఉన్నటువంటి వాడు ఆయనే ఈ జగత్తంతా అనే భావనతో చేసినప్పుడు తత్ అయ్యింది. ఆయన ఉద్దేశించి చేసేటువంటి శాస్త్రచోదితమైన మంగళకరమైన కర్మ, అమంగళాలను తొలగించే కర్మ గనక సత్ అయినది, కనుక ఓం తత్ సత్, అటువంటి కర్మ నేను అర్పిస్తున్నాను ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తనొక్క మాటలో మన కర్మల పరమార్థాన్ని ఋషులు అలా చెప్పారు. ఎన్నాళ్ళు తెలియకుండా చేసాం, ఇవాళ తెలుసుకుని చేస్తాం. ఎవరు ఒకవేళ శ్రద్ధగా ఎవరైనా అర్థం చేసుకుంటే వారు, ఎందుకంటే రాగద్వేషాలు అంటుకుపోయిన మనస్సుకి ఏది చెప్పినా ఎక్కదండి. నేనలేదు కృష్ణుడు అన్నాడు ఇక్కడ. తామస ప్రవృత్తి ఏర్పడిపోతే వాడంటే పడదు, వీడంటే పడదు. అప్పుడు వాళ్ళు ఏదో చేశారు కనుక ఇప్పుడు ద్వేషం, వాళ్ళు ఉచ్చరువు ముట్టుకోం, వాళ్ళు పక్కన పడేస్తాం, ఇవన్నీ చిత్తాల్లో ఉంటాయే. ఇటువంటి వాళ్ళు జడంగా కాలక్షేపంగా మంత్రాలు చేసుకోవడమే తప్ప ప్రయోజనం లేదు. ఎవరికైతే ఇటువంటి ప్రవృత్తి ఉంటుందో వారికి ఇది అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు అర్థవంతంగా చేసుకోగలరు, వాటి ఫలితాలను పొందగలరు. కనుక ఓం తత్సదితి నిర్దేశ. దీన్ని బట్టి కృష్ణ కారుణ్యం, ఈశ్వర కారుణ్యం ఎంత వర్షిస్తోందంటే, నాయన నువ్వేదో మోక్షం కావాలని పాటలు పడుతున్నావు, ఉన్న తామస రాజస శ్రద్ధల్ని తొలగించుకోవాలని తపన పడుతున్నావు. సరే, ఎక్కడి నుంచో ఒకటి ప్రారంభించు, కొంచెం శాస్త్రకర్మ చేయి, సాత్వికం పెంచుకో. పెంచినా చేసినా చెయ్యాల్సినంత చెయ్యలేవు గనక ఓం తత్సత్ అనేటువంటి భావాన్ని గ్రహించి అర్పణ బుద్ధితో చేసేవనుకో, నీకు సంపూర్ణమైన ఫలం నేను ఇస్తున్నాను అని భగవానుడు చెప్తున్నాడండి. ఎందుకంటే ఈశ్వరార్పణ కర్మ పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. ఇంతవరకు ఈశ్వరార్థం అంటే నిష్కామంగా చేయి, నిష్కామంగా చేయి, ఈశ్వరార్థం చేయి అంటే కొంతవరకు నిరుత్సాహం కూడా కలుగుతుంది. ఇంత కర్మ చేసి నిష్కామం ఏంటండి? బాగా తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టేయడం ఏంటి? ఆయన చేతులు పెట్టడం చాలా విశేషం. సకామంగా చేసినా ఆయన చేతులు పెట్టాలండి, నిష్కామంగా చేసినా ఆయన చేతులు పెట్టాలి. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు కానీ కోరుకునేది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో నీకు తెలియదు. కోరుకున్న దానితో తగులుకుని ఎన్ని బాధలు ఉన్నాయో తెలియదు. కోరుకున్నావు, పోను కోరుకుని కర్మ చేసావు, కానీ దాన్ని ఏది చేసినా ఓం తత్సత్ బ్రహ్మార్పణం చేయి. దానివల్ల ఏం చేస్తారంటే, నువ్వు కోరుకున్నది ఇస్తాడు, దానివల్ల కలగాల్సిన దుఃఖాలు దుష్పరిణామాలు లేకుండా చేస్తాడు భగవానుడు ఇక్కడ. దాని ఆయన ఫలప్రదాత, ఆయన అలాగూ ఫలం ఆయన చేతిలోనే వస్తుంది. నువ్వు అర్పించినా అర్పించకపోయినా ఫలం ఇవ్వాల్సిన వాడు ఆయనే. అది ఆయనకు అర్పిస్తున్నాను చేస్తే ఆయన నీ యందు ప్రత్యేకమైన దృష్టి పెడతాడు, అంతే కదండి. సూర్యుడిని చూడాలని తలుపు తీస్తే సూర్యుడి చూపు మన మీద పడుతుంది. అలాంటి అర్పణ దృష్టితో చేస్తే భగవానుడు అది నీకు దుష్టభావాల్లోకి దుష్ట పరిణామాల్లోకి ప్రవర్తించకుండా పరిణమించకుండా భగవానుడు దాన్ని నీకు అనుకూలంగా చేస్తాడు. అందుకే ప్రతిదీ కూడా పూర్ణంగా రావాలంటే ఈశ్వరార్పణ చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు చేసిన దానికి చేసినంత ఇవ్వాలి అంటే అవి నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే నువ్వు చేసిందే అపరిపూర్ణంగా, ఎన్నో లోపాలతో చేస్తావు అరకొరగా. ఏ ఒక్కడు కూడా పూర్ణ కర్మ చేయలేడండి, అరకొరగానే చేస్తాడు. అందుకే ఏది చేసినా చివరికి మాటలా అనాలి. మనకు వేదాది శాస్త్రాలు నిర్దేశించాయి, ఆ విషయాన్ని చెప్పాడు ఇక్కడ. నువ్వు అరకొరగా చేసి అద్భుత ఫలాలు ఆశిస్తావే, అరకొర చేస్తే అద్భుతం పూర్ణం ఎలా వస్తుందయ్యా? అందుకు ఈ భావంతో చేసేవనుకో, నేను అరకొరతనాన్ని ఆ లోపాన్ని పోగొట్టి నీకు పరిపూర్ణం చేస్తున్నావు. అందుకు కృష్ణార్పణం, శివార్పణం, బ్రహ్మార్పణం అని ఏదైతే అంటున్నామో అది మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు ఫలం కోరుకున్నా అది నీకు చక్కని ఫలమై దాని వినియోగ దశలో చివరికి నీకు నిష్కామస్థితిని, చిత్తశుద్ధిని ఇవ్వడానికి కూడా పనికొస్తుందండి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పూర్ణఫలం ఇవ్వడమే కాదు, మోక్షానికి ఉపయుక్తమైనటువంటి చిత్త సంస్కారాన్ని కూడా ఆ కర్మ ద్వారా భగవానుడు ఇస్తాడు. అందుకే ఎప్పుడు ఈశ్వరార్పణ ధియా కురియాత్, అది ఎల్లవేళలా మర్చిపోరాదు. అందుకే మన పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ తెలియవు గనక మన సంకల్పాలు పెట్టేశారు, మనం అది కూడా జడంగా చేసేస్తూ ఉంటాం. ఒక్కొక్కప్పుడు పురోహితుడు చదువుతుంటాడు, మనం ఇటు చేసేస్తే అందరూ వచ్చారా లేదా అని అడుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే వీడు చేస్తున్న అందరూ చూడాలిగా, పైగా ఆవిడ కూడా వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి కట్టుకొచ్చారు, నేను కట్టుకున్నది ఏమాత్రం వాడికి తీసిపోకూడదనే భావంతో ఆవిడ కూర్చుంటుంది. ఇంకా వాడు ఏం చదువుతున్నాడో ఏమీ తెలియదు, కానీ అందులో మొట్టమొదటి చెప్తున్నారు మా ఉపాధృతక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ మాట అంటే ఇంకేమున్నదండి. ఇలా ఒక్కసారి భావం పెట్టానండి, ఆ రోజు చేసిన అనుష్ఠానానికే పూర్ణ ఫలం రాకపోతే అడగండి. ఇక్కడ భావం తగలాలండి, తగిలితే పూర్ణమైపోతుంది. భావం తగలకే జడమైపోతుంది అన్ని కర్మలు కూడా. కానీ జడకర్మలు అయిపోకూడదు, చైతన్యవంతమైన కర్మలు కావాలి. దానికి చైతన్యవంతమైన అంతఃకరణం, చైతన్యవంతమైన భావాన్ని తగిలించాలి. అప్పుడు కలిగే అనుభూతి వేరు, అప్పుడు కర్మే జ్ఞానాన్ని ఈశ్వరానుభూతిని ఇవ్వగలదు. అందుకే భగవానుడు చెప్పిన ఈ ప్రకరణం అత్యంత ఉత్కృష్టమై ఆయన కారుణ్యాన్ని తెలియజేస్తుంది. తదేతత్, ఇక్కడ భగవానుడు చెప్పిన మాటని జగద్గురువులు ఎంత చక్కగా వ్యాఖ్యానిస్తున్నారంటే, తదేతత్ యజ్ఞ దాన తప ఆది కర్మ. ఆది కర్మ అంటే శాస్త్రము చెప్పిన యజ్ఞము, దానము, తపము మొదలైన కర్మలు. ఇవన్నీ కూడా అసాత్వికం విగుణమపి, ఇవి అసాత్వికము విగుణము కావచ్చును చేసేది. అసాత్వికం అంటే రాజసాది భావాలతో చేయవచ్చు. ఒక విగుణం అపి, విగుణం అంటే లోపంతో ఉన్నది కావచ్చుగాక, కానీ శ్రద్ధాపూర్వకం శ్రద్ధ కలిగి, వాటి గురించి నీకు తెలియకపోయినా శ్రద్ధ కలిగి, బ్రహ్మణ అభిధానత్రయ ప్రయోగేణ, బ్రహ్మమును తెలియజేసే మూడు అభిధానములు అంటే మూడు పేర్లని ప్రయోగించడం చేత సగుణం సాత్వికం సంపాదితం భవతి అన్నాడు. ఇక్కడ విగుణంతో చేసినా సగుణమైపోతుందట, అంటే లోపాలతో చేసినా పరిపూర్ణమైపోతుంది. పైగా నీకు సాత్వికాది భావాలు చక్కగా లేకపోయినా ఇది అంటూ చేస్తూ ఉంటే క్రమంగా నువ్వు సాత్వికుడు అవుతావు సుమా అని భగవానుడు ఎంత చక్కగా తెలియజేశాడు, భగవత్పాదులు వారు తెలియజేసినటువంటి గొప్ప విషయం. అందుకే అశ్రద్ధతో చేసిన కర్మలు ఉచ్చారణతో సఫలత పొందవనే మాట కూడా వెంటనే మధుసూదన సరస్వతి రాసిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాగని చెప్పి నువ్వు శ్రద్ధాపూర్వకంగా కాకుండా ఎలా చేసినా చివరికి తత్సద్బ్రహ్మార్పణ వస్తాను అంటానండి అంటే సరిపోదు. నువ్వు పెద్దల దగ్గర నేర్చుకుని తెలిసినంత మేరకు శాస్త్రంతో చేస్తున్నావు కర్మ కదా, అప్పుడు ఈ మూడు తెలుసుకుని చెయ్యి. ఓం తత్సత్ అనే మాట బ్రహ్మమునని అర్థం తెలియకుండా అటువంటి భావం లేకుండా కేవలం ఉచ్చారణ మాత్రం చేతనే చేస్తే శ్రద్ధ లేకుండా ఉచ్చరించినంత మాత్రాన గొప్ప ఫలితం వస్తుంది అనుకోకుని మళ్ళీ వాక్యం అండి. ఇక్కడ శ్రద్ధగా వింటున్నాం కదా ఈ మాట, అంటే ఓహో ఇందుక ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తున్నావు అంటే అది చేసేసాం కనుక సిద్ధొచ్చేస్తుంది అంటే అశ్రద్ధతో కానీ చేస్తే రాదన్నాడు ఇక్కడ. అంటే దానిపై పాజిటివ్ థాట్ ఉండాలి, ఇది నన్ను తరింపజేస్తున్నదని దృఢ విశ్వాసం ఉండాలి చేసే కర్మకి, అది తప్పకుండా ఉండాలి. అది ఉండి ఇవి ఉచ్చరిస్తే సిద్ధినిస్తుంది, కానీ శ్రద్ధ లేనప్పుడు ఆ సిద్ధి రాదు. అంటే నీ శాస్త్రజ్ఞానం లేకపోవచ్చు కానీ శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ అనగా మళ్ళీ చెప్తున్నాం అది ఉత్కృష్టమని, ఇది నన్ను తరింపజేస్తున్న భావంతో ఆ కర్మను ఆచరించాలి. ఆ కర్మ కూడా యజ్ఞదాన తపకర్మలు, వాటి మీద శ్రద్ధ ఉండాలి. ఈ కర్మ గొప్పది, దీనివల్ల ఫలితం వస్తుంది. అంతేగాని ఏదో చేస్తున్నాం కానీ ఏమొస్తుందో ఏమిటో అంటే వాడిగా మొదటే తెలిసిపోతుంది వాడు ఎటు వెళుతున్నాడు. కానీ శ్రద్ధతో చేస్తూ ఈ శబ్దములు ఉచ్చరిస్తే, తెలిసి ఉచ్చరిస్తే అప్పుడు ఆ కర్మ సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందే తప్ప శ్రద్ధ లేకుండా చేస్తే మాత్రం ఫలితాన్ని ఇవ్వదు. ఏమండి శ్రద్ధ లేకుండా కూడా కర్మ జరుగుతుంది కదా, అంతే కదా నేను శ్రద్ధ లేకుండా భోజనం చేశాను అరగదా ఏమిటి, అలాగే నేను శ్రద్ధ లేకుండా కర్మ చేశాను ఫలితం ఇవ్వదా ఏమిటి, ఇవ్వదు అని చెప్పాడు. ఇక్కడ కర్మకి ఫలం శ్రద్ధయే, శ్రద్ధ లేకుండా కర్మ ఫలం ఇవ్వదు. ఎందుకంటే ప్రత్యక్ష విషయాల్లో వేరు, శ్రద్ధ లేకుండా ఫలిస్తుంది, కానీ బ్రహ్మ విషయం పరోక్షం, అది ఇంద్రియాలతో గోచరించేది కాదు. అదేవిధంగా యజ్ఞాది కర్మల వల్ల వచ్చే దైవిక ఫలములు కూడా అగోచరములే, అగోచరముల విషయంలో శ్రద్ధ యొక్కటే ప్రధానము. అందుకే అచింత్యమైనటువంటి అప్రత్యక్ష విషయాల్లో శ్రద్ధయే సాధన అని మహానుభావులు విద్యారణ్య స్వామి వారు చెప్తారండి. ఇక్కడ అప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు కనబడినది, అచింత్యం అంటే ఊహకందదు, అంతే కదా. యజ్ఞముల ద్వారా ఉపాసింపబడే దేవతలు కానీ యజ్ఞకర్మలు కానీ ఇంద్రియాలతో నువ్వు నిర్ధారించలేవు. అటువంటప్పుడు శ్రద్ధ ప్రధానం. శ్రద్ధ అంటే ఇవి సత్యములు, ఇవి సత్ఫలితాన్ని ఇస్తాయనేటువంటి దృఢ ఆస్తిక్య బుద్ధిని శ్రద్ధ అనాలి. అలాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఈ ఉచ్చారణ ఫలిస్తుంది, కానీ శ్రద్ధారహితంగా కర్మ చేసి ఉచ్చారణ చేసాం కనుక ఫలిస్తుందని అనుకోవద్దు అంటూ ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తారు మహానుభావులైనటువంటి మధుసూదన సరస్వతి గూఢార్థ దీపికలో చెప్తారు ఇక్కడ. అందుకే భగవత్పాదులు వారు తర్వాత శ్లోకానికి ఉపోద్ఘాతం చేస్తూ తత్రచ అంటే ఇవి కానీ ఉచ్చరిస్తే విగుణం కూడా సగుణమైపోతుందని చెప్పారు కదా, ఓ ఇది బాగుందండి అనిపిస్తే తత్రచ సర్వత్ర శ్రద్ధా ప్రధానతయా, ఈ చెప్పిన యజ్ఞదాన తపక్రియాదులు అన్నిటిలోనూ శ్రద్ధ ప్రధానం గనక సర్వం సంపాద్యతే యస్మాత్ తస్మాత్, సర్వము శ్రద్ధ చేతనే వస్తుంది గనక భగవానుడు ఇంతవరకు ఈ దివ్యనామోచ్చారణ ఫలితాన్ని చెప్పి చివరి శ్లోకంలో గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతంచయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహా. చాలా చక్కగా మాట చెప్పాడు ఇక్కడ. అశ్రద్ధయా అంటే శ్రద్ధ లేకుండా చేసిన హుతం అంటే యజ్ఞము, యజ్ఞం అంటే హుతమైనదే యజ్ఞం కదా, దత్తం దానము, తపః తపస్సు, యజ్ఞదాన తపస్సులు శ్రద్ధ లేకుండా చేస్తే తపస్తప్తం కృతంచయత్, శ్రద్ధ లేకుండా చేస్తే దానికో పేరు పెట్టారు అసత్ ఇత్యుచ్యతే, దాని పేరు అసత్ అన్నాడు ఇక్కడ. కనుకనే మీరు ఓం తత్సత్ అన్నప్పటికీ శ్రద్ధాపూర్వకమైన కర్మకే అది వర్తిస్తుంది, కానీ శ్రద్ధ లేని వాడికి దేనిలోని ఫలితం లేదు. అందుకే మొదటి నుంచి కూడా శ్రద్ధ యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం. అధ్యాయం పేరే శ్రద్ధాత్రయం. ఇందులో ప్రధానంగా భగవానుడు మొట్టమొదటి మూడు శ్రద్ధలను విస్తరించిన తర్వాత చెప్పిందంతా సాత్విక శ్రద్ధ గురించే చెప్పాడే తెలుసుకోవాలి. ఇక్కడ ఆ సాత్విక శ్రద్ధ కలిగిన వాడికే ఓం తత్సత్ బ్రహ్మార్పణం వస్తుంది, మరొకటి కాదు. ఇక్కడ అటువంటి సాత్విక శ్రద్ధ కలవాడు మాత్రమే ఈ ఉచ్చారణ చేత ఫలితాన్ని పొందుతాడని చెప్పడం కోసం అశ్రద్ధతో చేసిన యజ్ఞదాన తపస్సులు అసత్ అనే చెప్పబడతాయి అన్నాడు ఇక్కడ. అసత్ అంటే ఇప్పుడు మళ్ళీ సత్కి ఏం చెప్పాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సద్భావే సాధుభావేచ శ్రేష్ఠ కర్మ, ఆ తర్వాత యజ్ఞదాన తపస్థితి, ఐదవది ఈశ్వరార్థం కదా. వీడు అశ్రద్ధతో చేసాడు గనక అది మంగళములు ఇచ్చేదవదు, అమంగళాలు తొలగించేది కాదు, శ్రేష్ఠ కర్మ కాదు, యజ్ఞదాన తపస్సులు ఎందు స్థితి అది కాదు, అది ఈశ్వరార్థం కూడా కాదు, అది అసత్కర్మ అనే మాటకి ఇంత విశేషం. కనుక సత్కర్మ అసత్కర్మ తెలిసిపోయింది కదా. సత్కర్మ అంటే యజ్ఞము దానము తపస్సు మాత్రమే సత్కర్మ అనుకుంటాం, అది కూడా శ్రద్ధారహితంగా చేస్తే దాన్ని కూడా అసత్కర్మనే అనాలి. ఎంత శాస్త్రచోదితమైన మంచి పని అయినా శ్రద్ధ లేకుండా చేస్తే అది అసత్కర్మయే. కనుక సత్ అనే మాట శ్రద్ధ వల్ల వస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది. శ్రద్ధ యొక్క ప్రాధాన్యం అంత చక్కగా చెప్పాడు. అందుకే ప్రతివాడు నీ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా శ్రద్ధని కలిగి ఉండు. అందరికీ శాస్త్రాలు తెలుస్తాయండి, శ్రద్ధ ఉండాలి. ఇక్కడ శ్రద్ధ పూర్వ సంస్కారం వల్ల కలిగితే అది గురువాక్యములు యందు శాస్త్రవాక్యములు యందు విశ్వాసంగా ఉన్నప్పుడు అది బలపడుతుంది. అలా బలపడినటువంటి శ్రద్ధతో చేసిన సత్కర్మ ఓం తత్సత్ అనే మాటతో పరిపూర్ణమవుతుంది అన్నాడు ఇక్కడ. కనుక ఓం తత్సత్ పరిపూర్ణం చేస్తుంది దేన్ని, శ్రద్ధతో చేస్తే. అందులో లోపాలున్నప్పటికీ నువ్వు శ్రద్ధతో చేస్తే మాత్రం పూర్ణం చేయడానికి పనికొస్తుంది. లోపాలున్నప్పటికీ శ్రద్ధ అనేది కానీ లేకపోతే ఆ లోపం లోపమే, పెద్ద లోపం అశ్రద్ధ. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవానుడు చెప్పినటువంటి శ్లోకంతో కర్మ చేసేవాడు ఉండవలసిన శ్రద్ధని అంత చక్కగా చెప్పాడండి. అందుకే చాలామంది ఒకటే సాధన చేస్తారు కానీ ఒకడు అక్కడికక్కడికో వెళ్ళిపోతాడు, వీడి ఇంకెక్కడే ఉంటాడు. కారణం ఏంటంటే ఒకటే గుణం శ్రద్ధ, అది తక్కువ అవుతుంది వాడికి ఎక్కువ అవుతుంది. లేకపోతే ఒకే మంత్రం చేస్తున్న వాళ్ళు సిద్ధి పొందిపోయిన వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్ళిన వాళ్ళు కనబడుతుంటారు. కొంతమందికి వేవీరో ఎందుకు, అది గురునిందా మంత్రనిందా చేస్తే లాభం లేదు, శ్రద్ధాలోపం అండి ఇక్కడ. అంతెందుకు, విద్య నేర్పేటప్పుడు కూడా 1000 మంది విద్యార్థులు కూర్చున్నా అందులో పరిణితి పొంది ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణులు అయ్యేవారు ఎంతమంది ఉంటారు, కొద్దిమందే. కారణం వాళ్ళ విషయాన్ని శ్రద్ధతో గ్రహించడం చేత, మిగిలినవన్నీ కూడా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటాయి. పైగా శ్రద్ధ ఉన్నవాడు దేన్నైనా పట్టుకోగలడండి, దేన్నైనా సాధించగలడు. అటువంటి పాజిటివ్ థాట్ పెట్టుకుని దాని మీద దృఢమైన విశ్వాసం ఉంటే ఏదైనా లభిస్తుంది. అందుకే శ్రద్ధ అనేది సామాన్యమైనది కాదు, అదొక దేవత. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఇంత చెప్పారు కానీ శ్రద్ధ కలగట్లేదంటే శ్రద్ధగా అమ్మవారిని ఉపాసించండి చాలు, ఆవిడ అదే చేస్తుంది. శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికం. ఆవిడే శ్రద్ధ భగవద్విభూతి. అది విభూతి ఏది రావాలన్నా పూర్వపుణ్య విశేషం ఉండాలిగా. అందుకే శ్రద్ధ ఎవరికి కలుగుతుందంటే ఎవరికి మోక్షం పొందడానికి యోగ్యత ఉంటుందో దానికి తగ్గ పుణ్య విశేషం గత జన్మల్లో ఉంటుందో అటువంటి శుద్ధాంతకరణంలోనే శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ కానీ కలిగిందా వాడికి శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా పెద్ద ఏమీ తెలియకపోయినా అటువంటి శ్రద్ధావంతుడు ఓం తత్సత్ అని అర్పణం చేస్తే వాడి యొక్క లోపాలన్నీ తొలగిపోయి పూర్ణ ఫలం లభిస్తుంది అని భగవానుడు శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో అంత చక్కగా చెప్పాడు. కనుక మనకు సారంగా తెలిసిందేంటి, శ్రద్ధ. ఈ శ్రద్ధలు ఉత్కృష్ట శ్రద్ధేది సాత్విక శ్రద్ధ. అందుకే ఈ 17వ అధ్యాయం ఏదైతే ఉందో ఈ 17వ అధ్యాయం సారాన్ని తెలియజేస్తూ శ్రీధరుల వారు అధ్యాయ పూర్వంలో అధ్యాయ పరంలో ఒక 2 శ్లోకాలు ఇస్తున్నాడు. మొదట 16వ అధ్యాయం పూర్తి చేసి 17 వస్తున్నాడు కదా. 16వ అధ్యాయం పేరేమిటి, దైవాసుర సంపద్ విభాగ యోగం. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాడు ఆయన. నిజానికి గుణత్రయ విభాగ యోగం యొక్క స్వరూపమే దైవాసుర సంపద్ విభాగ యోగం. మీరు గమనించండి, గుణత్రయ విభాగ యోగం ప్రారంభించిన దగ్గర నుంచి చివరి 18వ అధ్యాయం పూర్తి వరకు కూడా 3 శబ్దాలు వస్తూనే ఉంటాయి, సాత్విక రాజస తామస, సాత్విక రాజస తామస. ఆఖరికి మీరు వెళ్తే ఏముందండి రోజు సాత్విక రాజసం తామస ఇదే చెప్తాడుగా అని కూడా అనొచ్చు. అంతున్నాయి, నేను చెప్పను, కృష్ణుడు చెప్పాడు. ఈ 3 ఎందుకంటే ఈ 3 అబ్జర్వ్ చేయడం, 3 సవరించుకోవడం, ఇదే ఆధ్యాత్మిక సాధన మరొకటి కాదు. ఇక్కడ అయితే ఇప్పుడు మనం సవరించేసాం ఏవని రాజస్తామసాలు అక్కర్లేదని తెలుసుకున్నాం, సాత్వికం శ్రేష్టమని తెలుసుకున్నాం, అంతవరకు వచ్చాం. అందుకే 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్కదాని ఉద్దేశం చెప్తున్నాడు. ఇది ఒక సారభూతంగా నక్షల్ అంటారు కదా, అలా ఇచ్చేసారండి ఒక్కొక్కటి. దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన షోడసే తత్వజ్ఞానే అధికారస్తు సాత్వికస్యేతి దర్శిత. ఒక్క వాక్యంలో దైవ దైతేయ, దైతేయ అంటే అసురుడు, దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన దైవాసుర విభాగము అని చెప్పబడుతున్న 16వ అధ్యాయం ద్వారా జగద్గురు చెప్పదలుచుకున్నది ఏంటంటే, తత్వజ్ఞానే అధికారస్తు సాత్వికస్యేతి దర్శిత. సాత్వికుడికి మాత్రమే తత్వజ్ఞానంలో అధికారముంది. అంటే సత్వగుణం ఉన్నవాడు మాత్రమే వేదాంత విద్య పొందడానికి, పరమాత్మని పొందడానికి, పరమాత్మ గురించి తెలియడానికి. వేదాంత విద్య అంటే ఏమిటో కాదండి, పరమాత్మ గురించి తెలుసు స్వచ్ఛముగా స్పష్టముగా పూర్ణముగా తెలియజేసేది వేదాంత విద్య. మరొకటి ఏమున్నది? కానీ పరమాత్మను తెలుసుకోవడానికి ఎవడర్హుడు? సాత్వికుడు. అది చెప్పడం కోసం 16వ అధ్యాయం వచ్చింది, తెలిసింది కదా. 17వ అధ్యాయం ఏం చెప్తోంది అంటే, ఉక్తాధికార హేతూనాం, అటువంటి అధికారం కలిగిన వారికి అంటే సాత్వికులైన వారికి, శ్రద్ధా ముఖ్యాచ సాత్వికీ, ముఖ్యము సాత్వికీ శ్రద్ధ అని చెప్పడం కోసమే సప్తదశాధ్యాయం చెప్పబడింది అన్నాడు. ఇది సప్తదశే గౌణశ్రద్ధాభేద స్త్రిధోచ్యతే. మరి రాజస్థామసర్ కూడా చెప్పాడంటే గౌణం అది ప్రధానము కాదు, ప్రధానం సాత్విక శ్రద్ధే. మరి రాజసీ తామసీ శ్రద్ధలు అంటే ఆ స్వభావం ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పడమే తప్ప ఆ శ్రద్ధ ఉపదేశంగా చెప్పలేదు ఆయన. ఆ శ్రద్ధని ఎంటర్టైన్ చేయి, దాన్ని మెయింటైన్ చేయి, డెవలప్ చేయి ఆయన చెప్పలేదండి. ఇక్కడ వాటిని తొలగించుకోవడం కోసం రెండు శ్రద్ధలు చెప్పాడు, పెంచుకోవడం కోసం సాత్విక శ్రద్ధని చెప్పాడు. ఏది ఎందుకు చెప్పాడనే దాన్ని ఇలా తీసి అలా ఇచ్చారు ఆదిశంకరులు. ఆయన చెప్పిందని అలా పట్టుకుని శ్రీధరాచార్యుల వారు ఇలా మనకిస్తున్నారు ఇక్కడ. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికల్లా సప్తదశాధ్యాయ సారాన్ని చెప్తున్నాడు మహానుభావుడు శ్రీధరాచార్యులు. రజస్తమోమయీం త్యక్త్వా శ్రద్ధాం సత్వమయీం శ్రితః తత్వజ్ఞానే అధికారి స్యాత్తిసి సప్తదశే స్థితం. 17వ అధ్యాయం సారాంశం ఏంటంటే, రజస్తమోమయమైనటువంటి శ్రద్ధలను విడిచిపెట్టి సత్వమయీ అయిన శ్రద్ధను మాత్రమే ఆశ్రయించిన వాడు తత్వజ్ఞానానికి అధికారుడు అని 17వ అధ్యాయం యొక్క సారాన్ని తెలియజేశాడు. మొత్తం 17వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది చివరి అధ్యాయం అండి, 18వ అధ్యాయం. ఒక నమస్కారం చేసుకోవాలి అధ్యాయానికి. అయితే మనం సాధారణంగా 15వ అధ్యాయం చెప్పినప్పుడు అక్కడికక్కడే పూర్ణమైంది, కొందరు దీన్ని కలశాధ్యాయం అంటారు అన్నాం. కానీ జ్ఞానేశ్వరి మొదలైన వాళ్ళు ఏం చెప్పారు అంటే, భగవద్గీతను ఒక భవనంగా భావిస్తే 15వ అధ్యాయం గోపురాధ్యాయం, 18వ అధ్యాయం కలశాధ్యాయం అన్నారు ఇక్కడ. అంటే దీన్ని చూస్తే చాలు మొత్తం ఆలయానికి నమస్కారం చేసినట్లే అని చెప్పారు ఇక్కడ 18వ అధ్యాయం. దీనికి మరొక పేరుంది ఏకాధ్యాయీ గీత అని. ఏకాధ్యాయీ గీత అంటే ఇదొక్కటే భగవద్గీత, అంటే 17 అధ్యాయాల సారం ఒక్క గీతలో ఒక్క అధ్యాయంలో పెట్టాడు. మరి 40 రోజులు పెట్టే ముందు మొదట అధ్యాయమే చెప్పేసి ఉంటే అయిపోయేది కదండి అనిపిస్తుంది. కానీ ఇంతవరకు 17 అధ్యాయాల్లో ఏది శ్రద్ధగా విన్నామో, ఏది శ్రద్ధగా ఏకాగ్రంగా విన్నామో, అది ఆ సంస్కారం ఉంటే కానీ ఇది అర్థం కాదు. అదొకటి ఇక్కడ ఆ 17 అధ్యాయాల సారం అంటే విన్నదంతా ఒక పునశ్చరణ చేసుకోవడానికి గాను ఈ అధ్యాయం ఉంది ఇక్కడ. మొత్తం 17 అధ్యాయాలు యొక్క సారాన్ని ఇలా పెట్టించేశాడు. 17 అధ్యాయాల సారం అంటే ఏదో కాదయ్యా, వేదార్థ సారం అన్నారు భగవత్పాదులు వారు ఇక్కడ. అంత గొప్పది. అందుకే దీనికి ఏకాధ్యాయి గీత అని ఒక పేరు, అదేవిధంగా సంక్షిప్త గీత అని మరొక పేరు. సంక్షిప్త గీత క్లుప్తంగా చెప్పిన గీత గురించి అంటే ఆ అధ్యాయంలో ఒక శ్లోకం, ఈ అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకోక్కర్లే, 18 అధ్యాయం ఒక్కటి చాలుట. అందుకే ఇది సంక్షిప్త గీత. ఈ గీతను శ్రద్ధగా విన్నా చాలు అన్నారు. అయితే ఈ గీతకు మనం వ్యాఖ్యానం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి 18 అధ్యాయానికి, మళ్ళీ 17 అధ్యాయాలు రావాల్సింది ఇక్కడ. అది దీని యొక్క గొప్పతనం. అదేవిధంగా మరొక పేరు దీనికి ఉన్నది, మోక్ష సన్యాస యోగ కదా. కానీ మరొక పేరు ఉంది, అభ్యుత్థాన యోగ. అభ్యుత్థానం అంటే చక్కగా లేచేట, ఉత్థానం అంటే లేవడం, అభ్యుత్థానం అంటే బాగా లేవడం. అక్కడ అంటే డౌట్ఫుల్గా లేవడం కాకుండా నిస్సందేహంగా లేచాడు ఎవరు? అర్జునుడు. ఈ అధ్యాయం లేచాడు ఆయన. ఇంతవరకు చతికిలు పడిపోయాడు, విషన్నుడైపోయాడు. గాంధీ వంశంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే అన్నాడు కదా, నిర్వీణుడైపోయాడు, చతికిలు పడిపోయాడు. గాంధీవం పారేశాడు, అహంకారం పట్టుకున్నాడు. మొత్తం భగవద్గీత విన్నాక అహంకారం వదిలి గాంధీవం పట్టుకున్నాడు అండి. ఇది తెలుసుకోవాల్సింది. అహంకారం అంటే నేను, నాది, నా కర్మ, నేను చేస్తున్నాను, అయ్యో నా వాళ్ళు, దీనితో చిక్కుబడిపోయాడు కదా. దానితో గాంధీవం జారిపోయింది. అంటే నిష్ఠ, శ్రద్ధ, కర్తవ్యం అహంకార మమకారాల వల్ల జారిపోయాయి. ఇప్పుడు భగవానుడు ఉపదేశం వల్ల అహమ్మములు తొలగిపోయి బ్రహ్మమంటే ఏంటో తెలుసుకుని, తదర్థం కర్మ అని ఒకటి తెలుసుకుని దాన్ని అంటకుండా చేయాలి, ఈశ్వరాత్మబుద్ధితో చేయాలని గాంధీమ పట్టుకున్నాడు. కానీ ఏ అధ్యాయంలో అభ్యుత్థానుడై పొందినటువంటి శిష్యుడు జాగృతి చెందాడో, సమగ్రమైన గీతా ఫలాన్ని పొంది ఆ జీవుడు ధన్యుడయ్యాడు ఆ అధ్యాయం ఇది కనుక దీన్ని అభ్యుత్థాన యోగం అన్నారు. మరి మోక్ష సన్యాస యోగం ఎందుకు పేరు పెట్టారండి? చాలా చిత్రమైనది ఇది. మోక్ష సన్యాస యోగం అంటే ఇందులో సన్యాస యోగమే ప్రతిపాదింపబడుతుంది. సన్యాసం అంటే బాగా తెలుసుకోవాలి ఏంటంటే, గీతా కాలంలో వేదాంతాల కాలంలో సన్యాసం అనగానే కాషాయరం కట్టుకు వెళ్ళిపోవడం అనే ఉద్దేశంలో వాడలేదు. సన్యాసం అనగా త్యాగం అనే ఉద్దేశంతో వాడారు. త్యాగేనేకే అమృతత్వమానసు, ఎక్కడ త్యాగం వచ్చినా వెంటనే కాషాయగుడ్డ ప్రత్యక్షం కాక్కర్లే. తర్వాత అది మనం రూఢిగా సమాజంలో ఆ దీక్ష సన్యాస దీక్ష వహించిన వారికి పేరు పెడుతున్నాం. కానీ పరమాత్మను ఉద్దేశించి ఎవడైతే పరమాత్మయే ప్రధానం అనుకుంటూ లౌకిక విషయముల యందు వాంఛని ఆసక్తిని త్యాగం చేస్తాడో వాడు సన్యాసే, వాడు త్యాగే, ఇది మరువురాదు. అందుకు సన్యాసం అనగానే ఇది వాళ్ళ గురించి అనుకోవద్దు. అయితే మోక్ష సన్యాసం అంటే ఏమిటి? దీనికి ఒక పెద్ద ఆయన చెప్పాడు, సన్యాసం అంటే విడిచిపెట్టడం కదా, కానీ మోక్షాన్ని విడిచిపెట్టేయాలండి అన్నాడు ఇక్కడ. అంటే వాడు మోక్షం అక్కర్లేదనమాట. అంటే ఇంత భగవద్గీత చివరికి ఎందుకు చెప్పింది? మోక్షాన్ని వదిలే అన్నది. మోక్షాన్ని వదిలే అంటే మిగిలిన పట్టుకోవడానికి మూడు రెడీగా ఉన్నాయి, అర్థ కామ ధర్మ. అది పెద్ద క్వశ్చన్ మార్కులండి, ఎవడు పట్టుకోడు ఇక్కడ. కానీ మోక్షాన్ని వదిలేయమని దీని అర్థం. ఇంకొక ఆయన అన్నాడు, మోక్షాయ సన్యాసం అన్నాడు ఇక్కడ. మోక్షమునకై సన్యాసం అనే యోగం ఎందులో చెప్పబడుతోందో అది మోక్ష సన్యాస యోగము. ఈ విగ్రహవాక్యం, ఈ సమాసం చక్కగానే ఉంది. విగ్రహవాక్యం బాగుంది కదా, మోక్షాయ సన్యాసం అంటే మోక్షమునకై సన్యాసం ఎలా ఉండాలి, త్యాగం ఎలా ఉండాలి. ఇది చాలా అధ్యాయం మొత్తం అదే చెప్పబడుతుంది, మోక్షమునకై త్యాగం ఎలా చేయాలి అని చెప్పబడుతుంది. ఎందుకంటే త్యాగం లేని వాడికి మోక్షం లేదు. నీ త్యాగ బుద్ధి లేదా మోక్షం మీద ఆశ వదిలేసుకో, త్యాగి. అందుకే ఒక ఆయన అన్నారు, వ్యాకరణాదులు లేవు వదిలేయండి, మళ్ళీ వ్యాకరణ శాస్త్రవేత్తలు వస్తే కష్టం. ఎందుకంటే సిద్ధపురుషుడికి వ్యాకరణం అక్కర్లేదు. అలాంటి ఒక సిద్ధపురుషుడు అన్నాడు, తాగి తాగి త్యాగి గీత అన్నాడు ఇక్కడ. త్యాగం బోధిస్తుంది అయ్యా గీత అన్నవారు ఎవరో కాదు, రామకృష్ణ పరమహంస. కనుక ఆయన మాటలు భూమిక వేరు, సిద్ధభూమిక నుంచి పలుకుతాడు ఆయన. త్యాగమే, అందుకే ప్రారంభంలోనే ఉపనిషత్తే చెప్తోంది, ఈశావాసమిదం సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా మా ఘృత కస్య సిద్ధనం, తేన త్యక్తేన త్యాగము చేత. ఎందుకంటే ఏదని ఆయన తప్ప మరొకట్లేదు, అప్పుడేం చేయాలి? ఆయన తప్ప మిగిలినది త్యజించాలి, అప్పుడే ఆయన దొరుకుతాడు. ఇక్కడ అనాత్మ విషయంలో పరిత్యజించి ఆత్మ విషయమైన భగవంతుని పట్టుకుంటేనే ముక్తి. అదే త్యాగం. క్లుప్తంగా చెప్పాలంటే పెద్ద దానికోసం గింజుకోక్కర్లేదు. ఈ మాటనే మనం త్యాగేనేకే అమృతత్వమానసు. ఎందుకయ్యా త్యాగేన ఏకేనా అంటే ఆ పరతత్వాన్ని నా కర్మణ నా ప్రజయ ధనేనా, దాన్ని నువ్వు కర్మలతో పొందలు, సంతానములతో పొందలు, ధనంతో పొందలు. కాబట్టి త్యాగేన ఏ కేవలం త్యాగం చేతే అందరూ పొందగలరా? ఏకే కొంతమంది త్యాగేనేకే, త్యాగేన ఏకే అంటే ఏ కొందరో అమృతత్వమానసు అమృతత్వాన్ని పొందుతున్నారు. కానీ త్యాగం లేనిది అమృతం దొరకదు. అమృతం దొరకడమే మోక్షం. మృతమైనటువంటి దాని నుంచి విడుదల పొంది అమృతాన్ని పొందడమే మోక్షం కదా. ఆ త్యాగం పేరు సన్యాసం కదా. కానీ ఏ త్యాగముతో మోక్షం పొందుతావో ఆ త్యాగం గురించి బోధించే అధ్యాయం గనక మోక్షాయ సన్యాసం మోక్ష సన్యాసం అని అర్థం. సమంజసంగా ఉంది, ఇందులో సందేహించక్కర్లేదు. సరే, ఇంకో తెలివైన ఆయన అన్నాడు, మోక్ష సన్యాసం అంటే మోక్షమునకై సన్యాసం అన్నారు కదా, మరి కర్మ సన్యాస యోగంలో కర్మ కోసం సన్యాసమా? అది తప్పు కదా, కర్మ కోసం సన్యాసం అనకూడదు. అక్కడేమో కర్మని సన్యసించాలని అర్థం చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మోక్షాయ సన్యాసం అని అర్థం మార్చేస్తే ఎలా అండి? మరి విగ్రహవాక్యం సరిగ్గా మోక్షమును విడిచిపెట్టడం అని అర్థమే చెప్పండి అన్నాడు పట్టుకుని. మా తెలివైన వాడు ఆయనకి, ఎందుకంటే ఆయనకు పరమార్థం ప్రయోజనం కంటే వాదన చాలా ఇష్టంగా ఉంది. అర్థమైంది కదా, పోనీ వాదించడానికైనా కూడా అర్థం ఉండాలి కదండి. సరిగ్గా అది ఇది వెనక నిద్రపోయేటటువంటి వాళ్ళకు ఉన్నదే తట్టి లేపుతున్నా వెళ్ళగసరి వివేచనే లేదు. అందుకే ఎవడికి వివేచన ఉంటుందో, ఎవడికి ఆసక్తి ఉంటుందో వాడికి ఇలాంటివి భాష్యం అమృతంలా ఉంటుంది, మధురంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందండి. ఆ లాజిక్ చూడండి ఎలా ఉన్నదో. మోక్షమునకై సన్యాసం అని చెప్పేది సరిపోయింది. మరి కర్మ సన్యాసం అంటే కర్మ కోసం సన్యాసమా? సరిపోతుందిగా, మోక్షం కోసం సన్యాసం కానీ కర్మ కోసం సన్యాసం ఏంటి? అక్కడేం చెప్పేవి అర్థం, కర్మని త్యాగము చేయటం అని అర్థం చెప్పు. మరి అదే అర్థం ఇక్కడ మోక్షాన్ని త్యాగం చేయటం అని కూడా చెప్తే తప్పేమిటి? అక్కడొక విగ్రహవాక్యం ఇక్కడ విగ్రహవాక్యం చెప్తావా నువ్వు, నిష్టాధారం మార్చేసుకుంటావా అంటే నాయనా అది కాదు, అక్కడున్న కంటెస్ట్ బట్టి అర్థాన్ని చెప్పాలి, ఎందుకు ఏం చెప్పారని తెలియాలి. అక్కడేమో షష్ఠీ విభక్తి చెప్పు, ఇక్కడ చతుర్థి విభక్తి చెప్పున్నాడు. ఇక్కడ అక్కడ కర్మ యొక్క సన్యాసం, ఇక్కడ మోక్షం యొక్క కాదు మోక్షానికై సన్యాసం అని చెప్పు చతుర్థి విభక్తి. వాదించేవాడికైతే సమాధానం దొరికిపోయింది, కానీ ఇంకా గట్టిగా పట్టుకుని నేను ఒప్పుకోను మోక్షాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. అయితే సరే అది కూడా కరెక్టే అన్నాడు ఇక్కడ. ఇది ఎలా అవుతుందయ్యా, మోక్షాన్ని ఎలా విడిచిపెడతావు అంటే నాయన విముక్తశ్చ విముచ్యతే అని కఠోపనిషత్తులో మంత్రం ఉంది కదా అన్నాడు. విముక్తశ్చ విముచ్యతే, విముక్తుడు విముక్తిని పొందుతున్నాడు అని. విముక్తుడు విముక్తిని పొందుతున్నట్టు ఇదేంటండి అంటే, బంధితుడు విడుదలయ్యాడు అంటే పర్వాలేదు, విడుదలైన వాడు విడుదలను పొందుతున్నాడు ఏంటి, అదేంటి వెర్రిమాట? వెర్రిమాట ఉపనిషత్వాక్యం అండి, వేదమాత అలా అనరాదుగా. కానీ విముక్తశ్చ విముచ్యతే అనే మాటలు ఏం చెప్పో, మోక్షం పొందినవాడు మోక్షాన్ని పొందుతున్నాడు అంటే ఏదో ఉందిరా బాబు దీన్ని తిరకాసు, అయితే చెప్తాం విను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మోక్షం అనేది కొత్తగా లేదు, మోక్షం ఎప్పుడూ ఉన్నదే మోక్షము, కల్పితము బంధము. కనుక నాకు ఇప్పుడు మోక్షము దొరికింది అన్నావన్నా నీకు ఇంకా మోక్షం దొరకలేదని అర్థంట. ఇది గొప్ప వేదాంతంలో సునిశ్చితమైన పరిశీలన. అమ్మయ్యా నేను విడుదలైపోయానండి అంటే, ఇదివరకు బంధితుడు అయితే కదా ఇప్పుడు విడుదలవాడు, ఇదేమైనా బాగుందా అండి? ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఆయన వైపు మబ్బులు కప్పేసే. అమ్మయ్యా ఇప్పుడు సూర్యుడిని మబ్బులు విడిచిపెట్టేసేయండి, ఇప్పుడు విడిచిపెట్టాయా, ఎప్పుడు మబ్బులు ఆయన పట్టవు, ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. విడిచిపెట్టేయి అనే మాటను వరనక్కర్లే, ఆయన ఎప్పుడు మబ్బుకు అంటకుండానే ఉన్నాడు ఇక్కడ, విడిచిపెట్టేయని నీ దృష్టితో. కానీ సూర్యుడు అనే దృష్టితో చూస్తే ఆయనకు పట్టింది లేదు విడిచింది లేదు. నువ్వు నిజంగా జ్ఞానివైపోతే నువ్వు ఆత్మతత్వం తెలిసాక ఇదివరకు కల్పితమైన బంధం ఏదిందో అది బంధమనే అనుకోవు, అది లేనేలేదు, అది లేనిది ఎలా ఉందనుకుంటావు. మొత్తానికి తాడని తెలిసిపోయిందండి, అబ్బాయి ఆ పాము పోయింది, హాయిగా ఉంది, ఇంక పాము పోయిందా, పామే లేదని తెలిసాక పాము పోయింది ఏమిటి ఇక్కడ అంటే, నీకు పాము పోయింది అంటే ఇంకా పాము ఇదివరకు ఉంది అని అజ్ఞానం ఏదో ఉందన్నమాట. కనుక నాకు ముక్తి వచ్చింది అంటే ఇదివరకు బంధితుణ్ణి అయ్యాను అని భ్రాంతి ఇంకా నీకుందా, అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు బంధితుడు కావు, నువ్వు ఎప్పుడు బంధం లేనివాడివే, ఇది గ్రహించు అని అక్కడ. అంటే నేనంటే ఎవరు ఇక్కడ తెలుసుకొని, చిదాభాసుడు కాదు చిత్తు, చిదాభాసుడు చిత్తు అని రెండు పదాలు ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్తున్నాయి, ఇదివరకు ప్రసంగ స్వసత్వం మాట్లాడాం కానీ, చిదాభాసుడు అంటే అంతఃకరణంలో ఈశ్వర చైతన్యం ప్రతిబింబిస్తే అంతఃకరణం పనిచేస్తుంది, కానీ అక్కడ ఉన్న ప్రధానమైన వస్తువు చైతన్యమే, కానీ అంతఃకరణతో కలిపి చూస్తున్నాం అప్పుడు దాన్ని చిదాభాసుడు అంటారు. ఇక్కడ చిత్తుంది కానీ దీంతో కలిసి ఉంది కనుక చిదాభాస, కేవలం ఆభాస లేని చిత్తేది పరమాత్మ, పరమాత్మ నుంచి వచ్చిన చిత్తు అంతఃకరణానికి కలిగింది. నీ అసలు స్వరూపమేది, అంతఃకరణంలో ఉన్నదా అంతఃకరణకు అతీతమైనదా? అసలు స్వరూపం అదే కదా, శాస్త్రంలో చెప్పండి అనుభవంలో కాదు, శాస్త్ర రీత్యా అంతఃకరణకు అతీతమే, దానివల్ల అంతఃకరణలో నేను తిరుగుతోంది. ఈ నేను అంతఃకరణకు సంబంధించింది కాదు, అదని తెలిసే నేను దేనికి వెళ్ళిపోయింది, ఈశ్వరుడికి వెళ్ళినప్పుడు ఏమనిపించాలి, ఇదివరకు తాను బంధితురాలయ్యిందా లేదు. మనం ముందు చెప్పినట్టు సూర్యకాంతి గోడ మీద పడినంత మాత్రాన గోడతో తాదాత్మ్యం వదిలిందంటే అమ్మయ్య ఈ గోడతో గొడవ పోయిందని అనుకోదు కాంతి, అది ఎప్పుడు దానికి అంటే లేదు. అందుకని నేను ఎప్పుడు నాకు ఈ బంధమే లేదు, అది పోవడమూ లేదు అని తెలుసుకుని బంధమోక్షాలు చిదాభాసునికే తప్ప ఆత్మకు లేవు. కనుకనే వాడు మోక్షాన్ని కూడా త్యజించారంటే విడుదలయ్యానన్న భావాన్ని కూడా విడిచిపెట్టేశాడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే పరిపూర్ణ జ్ఞానం సిద్ధించింది అర్థం ఇక్కడ, నాకు సంసారం పోయింది అంటే ఇంకా సంసారపు భావం లోపలుంది అని అర్థం ఇక్కడ. కానీ మోక్షం అనేటప్పటికీ అది కూడా మిగలకూడదండి ఇక్కడ, అంత పరిపూర్ణమైనది. ఇదేంటంటే కల నుంచి బయటపడ్డాక నిద్రపోయే ముందు ఎవడివో, నిద్ర లేచిన తర్వాత వాడివే, మధ్యలో కల కలభ్రాంతి. ఇప్పుడు నువ్వు కల నుంచి విడుదలయ్యేవంటావా, నువ్వెప్పుడు విడుదలగానే ఉన్నావు, కల కంటున్నప్పుడు నువ్వు దానికి వ్యతిరేకంగానే ఉన్నావు. ఇటువంటి పరిపూర్ణమైన ఎరుక కలిగాక ఇంకా ఈ సంసారం వదిలిందనే భావమే లేదు, సంసారమే లేదు, వదిలింది ఏంటి అక్కడ. మనం ముందు చెప్పినట్టు గాడిదకి ఇలా చిటికలు వేసి కట్టేసినట్టు, పొద్దున్న చిటికలు వేస్తే తీసేసినట్టు అమ్మయ్య కట్టు విప్పేశారు అనుకుంది, మనం అలా అనుకోకూడదు. కట్టు విప్పాడా ఇప్పుడు, అంతకుముందు కట్టాడా, రెండూ కల్పితమే. కానీ కట్టు విప్పడమే లేదన్నప్పుడు అమ్మయ్య విప్పబడ్డాను అనుకోవడం అజ్ఞానం కాదా అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ మోక్ష సన్యాసం అంటే మోక్షము కూడా లేనిదే నీ స్వస్థితి. బంధమోక్షాలకు అతీతము, బంధము మోక్షము రెండూ కాదు ఇక్కడ, బంధమోక్షాలకు అతీతమైన స్థితి వెళ్ళినప్పుడు బంధమోక్షం అనే మీమాంస కూడా లేదండి, అది కొద్దిగా నీలో ప్రవేశించిందా, నీలో ఇంకా జీవభావం ఉన్నట్లే, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ, అంత శుద్ధమైనది. ఈ మాట అర్థం కావాలంటే శంకరుల యొక్క పరమ గురువుల మాట మనకి కావాలి. శంకరుల పరమ గురువులు ఎవరండి, ఇన్ని రోజు చెప్పుకుంటున్నాం కదా, పరమ గురువులు గౌడ భగవత్పాదులు వారు, ఆయన కదా అద్వైత ప్రవక్త. శంకరులతో ప్రారంభం కాలేదు, దాని పరంపర ఉంది, సుఖయోగిందుడు శిష్యుడు ఆయన. ఆయన మాండుక్య కారికలను అత్యద్భుతంగా మాండుక్యోపనిషత్తు కారికలు రచించాడు, దానికి భాష్యం రచించారు ఆదిశంకర భగవత్పాల్ వారు, ఉపనిషత్తుకి భాష్యం రచించారు మాండుక్యోపనిషత్తుకి, మళ్ళీ కారికలకి భాష్యం రచించాడు. ఆ గౌడ భగవత్పాల్ వారు ఆత్మ యొక్క స్థితిని చెప్తున్నారు. ఆత్మస్థితి అంటే
నా స్థితి ప్రతివాడ నా అసలు స్వరూపమే ఆత్మస్వరూపం. అదేమిటి అంటే న నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక న ముముక్షు న వై ముక్త ఇత్యేషా పరమార్థత అన్నారు. ఇక్కడ నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, అంటే నశించడము లేదు, పుట్టడము లేదు, బద్ధము లేదు, మోక్షము లేదు, సాధకుడు లేడు, సిద్ధి లేదు, ముముక్షువు లేడు, ముక్తి లేదు, పరమార్థ దృష్టిలో అన్నాడు. ఆ మాట చివరికి వచ్చాడు, పరమార్థ దృష్టిలో. వ్యవహారంలోనే బంధింపబడ్డాను, మోక్షం పొందాను, పరమార్థంలో రెండూ లేవు. వ్యవహార దశలోనే సాధకుడు, సిద్ధ దశలోకి ఇంక సాధకం ఏముంది? అటువంటప్పుడు ఆ స్థితిని ఏమనాలి? నాకు బంధము లేదు, మోక్షము లేదు అనాలి. నా బంధము మోక్షము లేదు అని తెలుసుకునే స్థితి ఏదో అదే మోక్షాన్ని కూడా విడిచిపెట్టిన స్థితి, అది మోక్ష సన్యాస యోగము అనే మాటకి ఇంత లోతైన అర్థాన్ని మనం తెలుసుకున్నాం. పై ఇందులో ఏం చెప్పబోతున్నాడు భగవానుడు అంటే, న్యాసత్యాగ విభాగేన సర్వగీతార్థ సంగ్రహం స్పష్టం అష్టాదశే ప్రాహ పరమార్థ వినిర్ణయే అంటున్నారు శ్రీధరాచార్యుల వారు. ఈ 18వ అధ్యాయంలో న్యాసము త్యాగము అని విభాగం చేస్తూ సర్వగీతం యొక్క అర్థ సంగ్రహాన్ని చేస్తున్నారు. ఇక్కడ స్పష్టముగా చేస్తున్నాడు. ఎందుకోసం? పరమార్థ వినిర్ణయే, పరమార్థం చెప్పడం కోసం అంటారు శ్రీధరుడు. ఈ శ్రీధరుడికి కూడా గురువులైన ఆదిశంకరులు ఏమంటున్నారంటే, సర్వస్యేవ గీతాశాస్త్రస్య అర్థ అస్మిన్ అధ్యాయే ఉపసంహృత్య, మొత్తం గీత యొక్క అర్థాన్ని ఈ అధ్యాయంలో ఉపసంహారం చేస్తూ ఉన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ చేస్తూ, సర్వస్య వేదార్థ వక్తవ్య ఇత్యేవమర్థ అయం అధ్యాయ ఆరభ్యతే, సర్వవేదార్థము చెప్పడానికే ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. సర్వేషు అతీతేషు అధ్యాయేషు ఉక్త అర్థ అస్మిన్ అధ్యాయ అవగమ్యతే, అన్ని అధ్యాయాల్లో చెప్పబడ్డ అర్థం ఏదుందో అది ఈ అధ్యాయంలో మరింత స్పష్టంగా నిర్ణయింపబడుతోంది అంటూ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మోక్ష సన్యాస యోగం అనేది ప్రారంభమవుతున్నది. ఇందులో అర్జునుడు అడుగుతున్నాడు స్పష్టంగా, ఆయన మొదటి నుంచి కూడా పట్టుకుని, నువ్వు చెప్తున్న దానిలో మధ్య మధ్యలో కర్మ గొప్పదంటావా సన్యాసం గొప్పదంటావా అడుగుతూనే ఉన్నాడు. ఆయన ఇప్పటికి 2 సార్లు అడిగాడు, ఇది 3వ మారు అలాంటి ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు సన్యాసం అని కొన్ని చోట్ల అంటున్నావు, త్యాగం అని కొన్ని చోట్ల అంటున్నావు, ఈ రెండు మాటలు వింటూ ఉంటే నాకు ఒక స్పష్టత కావాలి అనిపిస్తోంది దానికి అన్నాడు. ఇక్కడ అంటే ఇంతవరకు చేసిన ప్రసంగంలో కొన్ని చోట్ల సన్యాసమని కొన్ని చోట్ల త్యాగమని మాటలు నీ నుంచి వినబడుతున్నాయి. ఇక్కడ ఈ త్యాగము సన్యాసము ఈ రెండిటి గురించి నాకు యథాస్వరూపం చెప్పవయ్యా అని అడుగుతున్నాడు అర్జును వాచ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. ఎవరికైనా ఓపికంటే భగవద్గ దగ్గర పెట్టుకుని అర్జునుడు కృష్ణుణ్ణి ఎన్ని రకాలుగా సంబోధించి ఉంటాడు అది రాయండి, ఎన్ని నామాలు వచ్చాయో చూడండి, ఆ నామాలకి చతుర్థ్యంతం చేసి కృష్ణుడికి పూజ చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ కృష్ణనామాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆచార్యుణ్ణి ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు, ఎంత గొప్పగా పిలుస్తున్నాడు అండి, మామూలు ఆచార్యుడా, ఎవణ్ణి పొందాలో వాడే ఆచార్యుడే నిలబడ్డాడు. ఇంకేం కావాలండి, ఇక్కడ ఆయన వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్ని రకాలుగా ప్రేమగా పిలుచుకుంటున్నాడో ఇందులో 3 సంబోధనలు ఉన్నాయి. మహాబాహో మీరు ఇక్కడ వరకు గమనించండి, మహాబాహో అని సంబోధన అర్జునుడికి కృష్ణుడు చేశాడే తప్ప కృష్ణుడు అర్జునుడు చేయలేదు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది ఒకసారి, అంటే ఎంత సోహంభావం వచ్చేసిందో ఇక్కడ. మహాబాహో అనేసాడు ఆయన్ని, పైగా ఎదురుగా నిలబడి ఆ చిన్ముద్ర ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్తో ఆ చరణాకాలు పట్టుకుని నిలబడగానే ఆ చేతుల అందం ఒక్కసారి చూసి ఆ అందానికి నమస్కారం చేసుకున్నాడు. మహాబాహో నమస్కారం చేసుకుని, తత్వమిచ్చామి వేదితు, దేని గురించి? సన్యాసస్య, సన్యాసము యొక్క తత్వం తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా త్యాగస్య చ, త్యాగము యొక్క తత్వము కూడా. తత్వం అనే మాటకి తస్య భావ తత్వం, తత్వం అంటే తస్య భావ, దాని యొక్క భావమే తత్వము. తత్వం అనగా దాని యొక్క భావము, భావం అనగా యాథాత్మ్యం, ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే తత్వం అంటారు. కనుక స్పష్టముగా తెలియవలసింది ఏంటంటే సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, ఈ రెండింటి గురించి నాకు వివరం చెప్పవయ్యా. ఎందుకంటే రెండు ఒకేలా నువ్వు వాడుతున్నావు, ఒక్కొక్కసారి భేదం ఉందేమో అనిపించేటట్లు వాడుతున్నావు, అది చెప్పవయ్యా అంటే, సన్యాసము త్యాగము కూడా నేను ఒకే సాధకుడికి చెప్తున్నాను అంటున్నాడు భగవానుడు. చాలా జాగ్రత్తగా వినాల్సిన అధ్యాయం అండి. మరి ఇంత సారాంశంలాగా వచ్చాడంటే ఎంత జాగ్రత్తగా వినాలి, ఎందుకు 17 అధ్యాయాలు సరిగ్గా వినలేదేమో, ఇదేనా వినాలనిపించినా చాలండి. ఇక్కడ అంత చక్కగా ప్రారంభిస్తున్నాడు. సన్యాసము త్యాగము చెరొకరికి చెప్పింది కాదుట, ఇక్కడ చెప్పబోయే సన్యాసము త్యాగము కూడాను నిష్కామ కర్మయోగికే చెప్తున్నాడు ఇక్కడ. అదే భగవత్పాదుల వారు ఇక్కడ ఒక పెద్ద చర్చ చేస్తారు. ఇది చెప్తున్నది ముఖ్య సన్యాసి గురించి కాదయ్యా, గౌణ సన్యాసి గురించి అన్నారు ఇక్కడ. అంటే గౌణ సన్యాసి ముఖ్య సన్యాసి తేడా ఉంటుందా అంటే ఆశ్రమాలు మూడు అయిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి సర్వకర్మలు విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు ఎవడో వాడు పరమార్థ సన్యాసి ముఖ్య సన్యాసి. ఇంకా చెప్పాలంటే ఆత్మజ్ఞాని. ఆత్మ అంటే వాడు స్పష్టంగా తెలిసిపోయింది కానీ వాడికి కర్మలే అక్కర్లేదు. వాడు కానీ కర్మల్ని శాస్త్ర ప్రకారం పరిత్యజించాలి. శాస్త్ర ప్రకారం పరిత్యజించేదాన్ని సన్యాసం అంటారు, ఇష్టానుసారం వదిలేసేదాన్ని భ్రష్టత్వం అంటారు. అదే తెలియాలి ఇక్కడ. కర్మల్ని విడిచిపెడితే భ్రష్టుడు, కానీ ఆత్మజ్ఞానం కలిగి సహజంగా కర్మలు విడిచిపెట్టేవాడెవడో వాడు సన్యాసి, వాడు పరమార్థ సన్యాసి. ఆ పరమార్థ సన్యాసి గురించి ఇక్కడ చెప్పడం లేదు అని భగవత్పాదులు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఇది మోక్షం కావాలనేటువంటి ఉద్దేశంతో సాత్వికమైనటువంటి పద్ధతిలో నిష్కామకర్మయోగాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడు అవలంబిస్తున్నాడో వాడి కోసం చెప్తున్న శబ్దముల్లో సన్యాసము కర్మని వాడాడే తప్ప ఆత్మజ్ఞానం కలిగి కర్మలు విడిచిపెట్టిన వాడు గురించి చెప్పడం లేదు అని భగవత్పాదులు స్పష్టం చేశారు. ఎందుకంటే మనం సన్యాసము త్యాగమనే మాటకు వస్తే సన్యాసం అంటే జ్ఞానయోగికి, త్యాగం అంటే కర్మయోగికి అని వెంటనే డిబేట్ చేసేస్తాం. ఇక్కడ సన్యాసం ఆ ఉద్దేశంతో వాడలేదు. జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడి సన్యాసం ఈ సందర్భంలో చెప్పబట్టలేదు, వాడి సన్యాసం వేరు. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు పరిపూర్ణమైన వైరాగ్యంతో సన్యాసం చేయవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా రెండు శబ్దములు వాడు, గౌణ సన్యాసం ముఖ్య సన్యాసం అనుద్ధం. గౌణ సన్యాసం అంటే ఇప్పుడు చెప్పబోయే కర్మయోగికి సంబంధించిన సన్యాసం ఏదైతే ఉందో అని గౌణ సన్యాసం అనాలండి. ముఖ్య సన్యాసం అంటే కర్మలన్నీ శాస్త్ర ప్రకారం విడిచిపెట్టడం. మీరు ఎప్పుడైనా శ్రీ 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 విధుశేఖర భారతీస్వామి వారికి ఉత్తరాధికారిగా నియమించేటప్పుడు శిష్య స్వీకారం జరిగినప్పుడు కూడా తంతు జరిగింది, మీరు చూసారా? అంతవరకు కూడా వేదాధ్యయనం నిత్యానుష్ఠానం చేస్తున్న వ్యక్తి ఆ కర్మలన్నీ కూడా త్యజించి సన్యసించాడు. అది పద్ధతి, దాన్ని ముఖ్య సన్యాసం అంటారు. ఇక్కడ మనకు పరిచయం కనుక చెప్తున్నాం, కానీ ఏ సన్యాసి అయినా అంటే వాడికి తోచిందని చెప్పి కాషాయ కొట్టు కట్టేసుకుని వచ్చేవాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ గురువును ఆశ్రయించి తీసుకునే సన్యాసం ముఖ్య సన్యాసం, దాన్ని పరమార్థ సన్యాసం అని అంటారు. ఇది మళ్ళీ రెండు రకాలు, ముఖ్య సన్యాసం రెండు రకాలు, వివిధిష విద్వత్, దీని గురించి కూడా చెప్పుకున్నాం. వివిధిష అంటే తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానమునందే నిష్ఠుడు కావాలి. ఆ నిష్ఠకి ఆ విచారణకి కర్మలు అడ్డుతున్నాయని చెప్పి తెలుసుకున్న కర్మల్ని పద్ధతిగా పరిత్యజించి సన్యాసాశ్రమ స్వీకారం చేసి నిరంతర బ్రహ్మ విచారణం చేస్తూ శ్రవణమాన్ని విధ్యాసనలు చేసేవాడు వివిధిష. అలా కాకుండా బ్రహ్మమేమిటో సహజంగా తెలిసినటువంటి వాడై వీటన్నిటినీ పద్ధతిగా పరిత్యజించిన వాడు విద్వత్ సన్యాసి. కానీ వివిధిష సన్యాసం మెట్టు, విద్వత్ సన్యాసం మేడ. ఈ రెండు ముఖ్య సన్యాసం. గౌణ సన్యాసం అంటే వాడు కర్మలోనూ ఉన్నాడు, బ్రహ్మచర్యమో గార్హస్థ్యమో వానప్రస్థ్యమో, ఆ కర్మలో ఉంటూ మోక్షం కావాలనుకున్నాడు. మోక్షం కావాలనుకున్నాడు కనుక వీడు కూడా మోక్షమునకై కావలసినటువంటిది చేస్తాడు. కనుక వీడిని వివిధిష అనొచ్చు. అది చేయాలంటే చిత్తశుద్ధి కావాలి, బ్రహ్మ విచారణ చేయాలంటే చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి కావాలి అంటే కర్మ నిష్కామంగా చేయాలి. కర్మ లేనిది చిత్తశుద్ధి లేదు. అది నువ్వు సకామంగా చేసేవా పతనం కావు, నిష్కామంగా చేసేవా చిత్తశుద్ధి వస్తుంది. ఎలాగైనా కర్మను మానరాదు. ఇది ఒక్కడే మనకు స్పష్టమైపోతే చాలు. కర్మయోగంలో రెండు భాగాలు, సకామం నిష్కామం. ఇక్కడ ప్రధానం ఏది భగవద్గీతలో? నిష్కామం. ఎందుకంటే మోక్ష శాస్త్రం గనక కర్మల్లో ఉన్నవారికి నిష్కామ కర్మయోగాన్ని అవలంబించవయ్యా మోక్షం పొందుతామని తీర్మానించడానికే పరమాత్మ గృహస్థాశ్రమంలో ఉన్న అర్జునుడికి చెప్తున్నాడు. వాడు అక్కడ అక్కడ వింటున్న అధికారి వాడు. కనుక ఈ బోధ అర్జునుడికి గనుకనే మనందరికి అవసరమైంది ఇక్కడ. అందుకని ఇద్దరు సన్యాసులు చర్చ అయితే మనకు అక్కర్లే. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సిద్ధపురుషుడు, సాక్షాత్ యోగీశ్వరేశ్వరుడు ఒక గృహస్థాశ్రమంలో ఉన్న సాధకుడికి బోధిస్తున్నాడు ఇక్కడ. అది గమనించవలసిన ప్రధానమైన అంశం. కనుక ఇది ఎవరికి? మనందరికీ, గృహస్థాశ్రమంలో ఉన్నవారికేగా. కనుక వాళ్ళకి చెప్పేటప్పుడు సన్యాసం గురించి ఉపన్యాసం ఎందుకు? మధ్యలో అదొకటి ఉంది నాయన, కర్మలను విడిచిపెట్టినటువంటి వాడు అలా ఉంటాడు. అందుకే సహజంగా బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు కూడా సన్యాసి కావచ్చు. వాడు సన్యాసాశ్రమం స్వీకరించకపోయినా వాడు లోకసంగ్రహార్థం అంటకుండా కర్మ చేస్తాడు. అటువంటి వాడు జనకాదులు. అర్జునుడు అటువంటి వాడు కాలేదు ఇంకా, కానీ జనకాదులు. నువ్వు ఆ స్థితి రావాలి అంటే, అంటే సన్యాసం అనేది ఒక ఆశ్రమ స్వీకారం మాత్రమే కాకుండా సన్యాసం అనే స్థితిని నిష్కామ కర్మయోగ సిద్ధ దశలో పొందవచ్చు, అప్పుడు వాడిని కూడా పరమార్థ సన్యాసి అనాలి. ఇది తెలుసుకోండి. పరమార్థ సన్యాసం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్వత్ సన్యాసి అయిపోయాడు కదా, విద్వాంసుడు అయిపోయాడు. విద్వాంసుడు అంటే బ్రహ్మం తాననేటువంటి స్థితిలో ఉండిపోయాడు వాడు. అటువంటి వాళ్ళు అనేక మంది మహాత్ముల గురించి మనం చెప్పుకున్నాం. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆ స్థితిని పొందినటువంటి వారు, ఋషుల్లో వశిష్ఠాదులు అటువంటి వారే గృహస్థాశ్రమంలో ఉన్నా. కానీ వాళ్ళు కర్మలు చేశారు. ఎందుకు?
లోకసంగ్రహార్థం. నిష్కామకర్మయోగ కర్మ ఎందుకు చేస్తాడు? ఈశ్వరార్థం. నిష్కామకర్మయోగ చేసి ఈశ్వరార్థం, చిత్తశుద్ధ్యర్థం, రెండింటి కోసం చేస్తాడు. సిద్ధి పొందినవాడు కర్మ చేశాడు అంటే కేవలం లోకసంగ్రహార్థం. జనకాదయ ఆ మాటకు వస్తే నేను అలాగే చేస్తున్నాను అన్నాడు కృష్ణుడు. ఆయన యోగులకే యోగి, బ్రహ్మమే తాను. బ్రహ్మజ్ఞానే లోకసంగ్రహార్థం కోసం చేస్తే బ్రహ్మమే తానైన పరమాత్మ కూడా అవతరిస్తే లోకసంగ్రహార్థం చేస్తున్నాడు కదా, అది మర్చిపోరాదు మొదటి చెప్పిన బేబీ కూడా. కనుకనే ముఖ్య సన్యాసం అనేటువంటిది జనకాదుల్లో ఉన్నది. వాడు సన్యాసాస్త్రం స్వీకరించకపోయినా కానీ సన్యాసాస్త్రం స్వీకరించిన వారిలో మాత్రం వివిధిష విద్వత్ అని చెప్పబడుతుంది. ఈ రెండు ముఖ్య సన్యాసంలో మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గౌణ సన్యాసం అంటే కర్మయోగంలో ఉన్నవాడిని ఉద్దేశించి చెప్పేది, అది ఇందులో వివరిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్య సన్యాస్థితి ఏంటంటే వాడు కర్మలు విడిచిపెట్టడం కాదు, కర్మలు వాడిని విడిచిపెడతాడు. నేను ఈ కర్మలు విడిచిపెట్టా, నేను కర్మలు విడిచిపెట్టా అంటే వాడు విడిచిపెట్టానన్న భావాన్ని విడిచిపెట్టట్లేదు. సరిగ్గా మోక్ష సన్యాస యోగానికి కూడా ఇదే అర్థం, విడిచిపెట్టానన్న భావాన్ని వాడు విడిచిపెట్టట్లేదండి. అంటే ఇదివరకు నాకు తగిలింది అనే భావం వాడికి తగిలిందిగా, ఇంకా వాడికి ఇంకేమిటింది. ఎలా విడిచిపెడతారంటే కర్మ సహజంగా వదిలేస్తుంది రండి సిద్ధపురుషుణ్ణి. ఎలా విడిచిపెడుతుంది అంటే చిన్న మాటలతో చెప్పే మా రామకృష్ణ పరమహంస చాలా అద్భుతంగా చెప్పాడు. ఒక ఆయన పుస్తకం చదువుతూ నిద్రపోతాడు. కొంతమంది భగవద్గీత పట్టుకొస్తూ మధ్యలో పుస్తకం జారిపోతుంది. ఎందుకు జారిపోయిందో మీకు తెలుసు. ఇక్కడ ఆ నిద్ర వచ్చినప్పుడు సహజంగా జారిపోతుంది పుస్తకం, కానీ జార్చేయాలని జార్చేయడు. అలాగైతే నిద్ర వచ్చినప్పుడు చేతిలో చదువుతున్న పుస్తకం జారిపోయిందో, అదేవిధంగా సిద్ధదశలోకి వచ్చిన వాడి కర్మ తనంత తాను జారిపోతుంది అయ్యా అన్నాడు. ఇక్కడ ఆ విషయం మన యోగ వాసిష్టంలో చెప్పుకున్న ఆ శ్లోకం ఒక్కసారి గుర్తు చేస్తున్నా. నకర్మాణి త్యజేద్యోగి కర్మభిస్త్యజ్యతే హ్యసౌ కర్మణో మూలభూతస్య సంకల్పస్యవ నాశత అన్నాడు యోగ వాసిష్టంలో. అంటే యోగి అయినటువంటి వాడని సిద్ధపురుషుడు అంటే ఆత్మసిద్ధి పొందినటువంటి ముక్తి పొందిన జీవన్ముక్తుడు, అతడు కర్మల్ని త్యజించడు, కర్మలే ఆయన్ని త్యజిస్తాయి. అదే కర్మలు త్యజించేను అంటే ఆ భావం ఇంకొందని అర్థం. ఇక్కడ అది కూడా వాడికి లేదు, అంత సహజంగా వెళ్ళిపోయింది, తన ముక్తస్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఇదివరకు తను కర్మ చేయడం ఇవన్నీ కూడా భ్రాంతివే, ఇంకా దాన్ని తలుచుకుంటాడండి. తలంపే లేదు వాడికి, తలంపును కూడా దాటిపోయాడు వాడు. ఇక్కడ మనస్సే లయమైపోయాక ఇంకా దాని తలంపులు ఎక్కడుంటాయి? అదే మోక్ష సన్యాసం మాట అర్థం చేసుకోవడానికి కూడా మనోలయమైపోయిన తర్వాత ఇదివరకు బంధితుడిన భావం ఉంటుందా? ఏ జన్మలో బంధితుడివి, ఏ జన్మ గుర్తుంచుకుంటావు? అన్నీ కల్పితమైనప్పుడు ఏదున్నది కనుక ఆ బంధింపబడ్డానన్న భావం కూడా లేని స్థితి. అక్కడికి వెళ్ళిన వాడికి అసలు కర్మలకు మూలమైన సంకల్పాలే నశించిపోయాయి కనుక అతన్ని కర్మలు విడిచిపెట్టే అన్నాడు. గొప్ప భావం చెప్పాడు ఇక్కడ. కర్మణో మూలభూతస్య సంకల్పస్య ఏవ నాశత యోగ వాసిష్ఠ వాక్యం. అందుకే ఇక్కడ చెప్తున్నది ఎవరికి, ముందు ఎవరికి చెప్తున్నారు, ఏమిటి చెప్తున్నారో తెలిస్తే మధ్యలో చెప్పే సన్యాసము త్యాగము చెరో ఇద్దరికి చెప్పాడు అనకుండా ఒక్కడికే ఈ బోధ చేస్తున్నాడు. అంటే ఎవడైతే మోక్షం కోసమై కర్మయోగాన్ని అవలంబిస్తాడో వాడిని ఉద్దేశించే సన్యాసము త్యాగం అని రెండు శబ్దాలు ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ, సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో మొదటి శ్లోకంలోనే చెప్తున్నాడు. జాగ్రత్తగా వినవలసిందండి ఇక్కడ. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాహ. కవయ విచక్షణాహ రెండు పదములు వేశారు ఇక్కడ. కవులు, కవులకు తెలిసయ్యా ఇదే సన్యాసమని, విచక్షణులకు తెలిసయ్యా ఇదే త్యాగమని అని. అంటే కవులు కొందరు, విచక్షణులు కొందరు ఉండరు. అక్కడ కవులు విచక్షణులు ఒక్కరే తెలుసుకోవాల్సింది. ఇక్కడ కవులు అంటే సత్యం తెలిసినవారు, ఇదొక్కటి ఈ అర్థం ఇక్కడికిది. అంటే కవులు అంటే మనం ఆ మధ్య ఒక కవిత్వం రాశారంటే మనం కవి అన్నారు కదా అంటే అక్కడ అదే అంటుంది వ్యవహారంలో. ఇక్కడ అర్థం ఏంటంటే కవులు అనగానే క్రాంతదర్శి, సమ్యక్ దర్శన శక్తి కలవాడు. ఇది సరిగ్గా నిర్వచనం, సమ్యక్ దర్శనం. ఇప్పటికి 17 అధ్యాయాల్లో సమ్యక్ దర్శనం అనే మాట ఎన్నిమార్లు వాడుంటాము? అంత శ్రద్ధగా ఎక్కడ విన్నామండి బాబు? ఎన్నిమార్లు వాడుంటాం, లెక్క కడితే పలుమార్లు వాడాం. సమ్యక్ దర్శనం అంటే అసలైన చూపు, సంపూర్ణమైన చూపు అంటే ఆత్మజ్ఞానం అనర్థం ఇక్కడ. కానీ కవులంటే ఆత్మజ్ఞానవేత్తలు, వాళ్ళు విచక్షణులు. అంటే ఇది అనాత్మాని పరిహరించదు, ఆత్మాని పట్టుకున్నారు కనుక వారు విచక్షణులు. కానీ విచక్షణలన్నా కవులున్నా ఒకటే, పైగా వారిది విచక్షువు, విశేషమైన చక్షువు కూడా వాడుకున్నది. అందుకే వారికి విచక్షణ లక్షణం వచ్చింది, వేరు చేసి చూడగలిగిన వివేచనా శక్తి వాడుకున్నది. అలాంటి విచక్షణ లక్షణం కలిగిన కవులు ఏమంటారంటే సన్యాసం అంటే ఇది, త్యాగం అంటే ఇదని చెప్తారు నాయన అని వివరిస్తున్నాడు ఇక్కడ. సన్యాసం అనగా
బాగా తెలుసుకోవాల్సింది. నిష్కామ కర్మయోగంలో ఉంటూ మోక్షం కావాలనుకున్న వాళ్ళకి సన్యాసం అంటే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం, కామ్యకర్మలు విడిచిపెట్టేటయే సన్యాసము అన్నాడు ఇక్కడ. అంటే కోరికలకై చేసే కర్మలు కొన్ని ఉంటాయి, విధిగా చేయవలసిన కర్మలు ఉంటాయి, నీ కోరుకున్నా లేకపోయినా చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయండి ఇక్కడ. కోరికలతో చేసే కర్మలు కొన్ని ఉంటాయి, అయితే కోరికలతో చేసిన కర్మలు కూడా శాస్త్రమే చెప్పింది. పుత్రుడు కావాలంటే పుత్రకామిష్టి చెయ్యు, అదేవిధంగా స్వర్గకామం జ్యోతిష్ఠోమం యజేత, స్వర్గకాముడైన వాడు జ్యోతిష్ఠోమ యాగాన్ని చేయాలి. అలా ఒక్కొక్క దానికి యశక్కాముడైన వాడు ఏం చేయాలి, ధనకాముడైన వాడు ఏం చేయాలి, ఆరోగ్యకాముడేమి చేయాలి, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పారు. అలాగే వివిధ లోకాల్లో సుఖాల కోసం ఇవన్నీ వేదాల్లో చెప్పిన కర్మలు, ఇవి కామ్యకర్మలు. ఇవి చేస్తే ఆ ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలు సంపూర్ణములు కావు కనుకనే వాటి తర్వాత మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి. మన ఇక్కడ అడుగుతున్న ఫలితం ఏంటి, సంపూర్ణ ఫలమైన మోక్షం. అదే కావాలంటే మాత్రం సన్యాసి అయిపోవాడు, కర్మ చేసేవాడే. కామ్యకర్మలు విడిచిపెట్టే అన్నాడు. కామ్యకర్మలు విడిచిపెడితే మనశ్శాంతిగా ఉంటుందండి ఇక్కడ, ఎందుకంటే సగానికి సగం గోల వదులుతుంది. అప్పుడు నువ్వు ఆత్మవిచారణో భగవద్భక్తో మరింత చేసుకోగలవు, అవునా లేదా? ఒక పనిలో ఎంగేజ్ అయితే మరో పని చేయలేం, అంతే కదండి. దానిలో పెద్ద చెప్పుకోవడానికి ఉంది, టీవీ చూస్తే మంటవండిలో, ఈ పనులు ఉన్నావు కనుక ఆ పని చేయలేం, అంటే దానికి ఏమున్నది పెద్ద. అలాగే నువ్వు కర్మలు పెంచుకుంటూ పోతూ ఉంటే భగవత్ చింతన చేయలేవు, పరమాత్మ ఏంటంటే విచారణ చేయలేవు. అంటే కామ్యకర్మలు విడిచిపెట్టు, అంటే శాస్త్రం చెప్పిన కామ్యకర్మలు విడిచిపెట్టడం ఒకటి, అదేవిధంగా కోరికల కోసం నువ్వు వెంపర్లాడే లౌకిక లంపటాలు కూడా విడిచిపెట్టాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. వీడికి అంతా పొంత, ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే ఇది పెరుగుతూనే ఉంటుంది. కనుక నీకు తీరిక ఎప్పుడు ఉండదు ఆత్మచింతనకి. బిజీ అండి, బిజీ అండి, గజి బిజీ అండి, బిజీ కాదండి ఇక్కడ, అంత కన్ఫ్యూజనే, ఏమీ లేదు. దానితో నిన్ను నువ్వు అలాగో కూర్చుంటే సోమరవిపోతావు కానీ ఏదో పని కల్పించుకున్నావు, కానీ నిష్ప్రయోజనం పనులు కనిపించుకుంటున్నావు. కానీ కామ్యకర్మలు అంటే శాస్త్రము చెప్పిన కామ్యకర్మలతో పాటు సాధకుడు గ్రహించవలసినది, అనవసరంగా కోరికలు పెంచుకుంటూ వాటి కోసం చేసుకుని పోగు చేసుకునేటువంటి అనవసరపు బిజీ ఏది ఉందో అవి కామ్యకర్మలే. ఈ కామ్యకర్మల్ని కామ్యానాం కర్మణాం న్యాసం, న్యాసం అంటే పరిత్యాగం, ఇది అర్థం ఇక్కడ. దానినే సన్యాసం అనాలి, కామ్యకర్మలు విడిచిపెట్టి. కానీ కర్మలు విడిచిపెట్టిన సన్యాసి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అన్ని కర్మలు విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించడం అదేదో గొప్పది, కానీ సన్యాసి అయిపోతే బెటర్ అండి అంటున్నావా? కాదు, భ్రష్టుడు వేపుతో జాగ్రత్త. అది దానికి పద్ధతులు ఉన్నాయి వేరే. ఒక పని చేయి, నీకు సన్యాసం మీద అంత మమకారం ఉంటే ఇంతకన్నా ఒక విడిచిపెట్టేస్తాను విడిచిపెట్టేస్తాను, కామ్యకర్మలు విడిచిపెట్టేవయ్యా అన్నాడు ఇక్కడ. కామ్యకర్మలు విడిచిపెట్టే సన్యాసం అయిపోతుంది. మరి త్యాగం అంటే కామ్యకర్మలే కాకుండా అలాగే అది విడిపెట్టేసాగానే అయిపోయింది, ఇక మిగిలిన కర్మలు విధియుక్త కర్మలు ఉండిపోయాయి. వాటి నిత్య నైమిత్తిక అని రెండు విభాగాలు చేయాలి. ఈ నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి విడిచిపెట్టేయి అంటే ఎలాగా, విడిచిపెట్టకపోతే ఎలాగా? ఎంత బాగా చెప్పాడు, కామ్యకర్మలు విడిచిపెట్టే, అప్పుడు కర్మలు విడిచిపెట్టేసావు కనుక సన్యాసం అంటాను నేను. నిత్యకర్మలు సర్వకర్మలు సర్వమైన నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టు, అప్పుడు త్యాగమైపోతావు. కానీ సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ, మొట్టమొదటి మాట ఎంత చక్కగా చెప్పాడు. కానీ సన్యాసం ఒకరికి త్యాగం ఒకరికి బోధించట్లేదు ఆయన, సన్యాసము త్యాగం కూడా ఒక్కరికే బోధిస్తున్నాడు. ఎవరికి? మోక్షం కావాలనుకున్న వాడికి. అది ముముక్షువుకు చెప్తున్నాడు విషయం అన్నారు భగవత్పాల వారు. అది కూడా నిష్కామ కర్మ యోగానుష్ఠాన పరుడైన ముముక్షువుకు చెప్తున్నాడు అన్నారు. ఎంత లోతుగా అర్థం చేసుకుంటే ఈ మాట రాయగలరండి. అందుకే ఆదిశంకరులు ఆదిశంకరులే, ఆయన అంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఇది అర్జునుడికే బోధిస్తున్నాడు ఆయన. ఇది నాయన సన్యాసం అంటే ఇది, త్యాగం అంటే ఇది, ఈ రెండూ కూడాను తెలుసుకోవాల్సినవి. కొందరు ఏమంటారంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది ప్రధానంగా నిర్వచనం చెప్పేశాడు, డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నాడండి. వీళ్ళందరూ గొప్పవాళ్లే, అందరూ మనీషిణ శాస్త్రవేత్తలే, గొప్పవారే. వారు ఆ పద్ధతులు తీసుకోలేరు, గొప్ప పద్ధతిని పొందారు. కానీ నేను నా అభిప్రాయం చెప్తున్నాను వీను అన్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎంత గొప్పవాడండి, వీళ్ళ ఒపీనియన్ ఇది వాళ్ళ ఒపీనియన్ ఇది అని తీసుకున్నాడు. ఎవరు ఒపీనియన్ తీసుకున్నాడంటే ఎవరు శాస్త్రబద్ధంగా అనుష్ఠించారో వారి ఒపీనియనే తీసుకున్నాడు ఇక్కడ. అంతేగాని నాస్తికుడు ఒపీనియను, తామసకర్మ చేసేవాడు ఒపీనియను, ఫలాన రాక్షసుడు ఒపీనియను తీసుకోవట్లేదు ఆయన ఇక్కడ. చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్తున్నాడు, చెప్పి నా అభిప్రాయానికి చెప్తున్నాడు అంటే వాళ్ళని తీసిపారేయలేదు. వాళ్ళ స్వభావరీత్యా వాళ్ళు శాస్త్రంలో చెప్పిన ఆ మార్గాన్ని అనుసరించారు, వీడు అనుసరించాడు. నేను నీకు చెప్తున్నది ఏమిటంటే అది నీకు ఏది అవసరమో అది చెప్తున్నాను విను అని చెప్పడం ఒకటి. పైగా నా అభిప్రాయం అంటే అవి చేసేవాళ్ళు అవి చేస్తారు కానీ అవి చేసినా చేయకపోయినా ఇది చేస్తే బాగుంది నా అభిప్రాయం అన్నాడు. చాలు, కృష్ణాభిప్రాయం ఈశ్వరాభిప్రాయం అది. పైగా అలాంటి అభిప్రాయం చెప్పగలిగిన సమర్థత ఎవడుకుందో వాడే ఈశ్వరుడు అండి, ఇంకెవడు, వాడు మాత్రమే చెప్పగలడు. అందుకే ఇక్కడ ఒక్కొక్కరు కొంతమంది, నేను ఇప్పుడు ఏం చెప్పాను నీకు చెప్పండి అని కృష్ణుడు అడిగాడు అర్జునుడు. అడిగాడా అని శ్రద్ధగా విన్నాడు కనుక అడగక్కర్లే. ఏమని చెప్తున్నాడంటే, కామ్యకర్మల విడిచిపెట్టుట సన్యాసము, సర్వకర్మల యొక్క ఫలాన్ని విడిచిపెట్టుట త్యాగము. ఈ రెండు సర్వకర్మలుగా నిత్య నైమిత్తికాది సర్వకర్మలు. నిత్యకర్మలు అనేకం ఉన్నాయి, నైమిత్తికములు అనేకం ఉన్నాయి. ఇవి మనిషి చేసి తీరాలి నిత్య నైమిత్తికాలు. వాటన్నిటినీ నువ్వు ఎన్ని నిత్యకర్మలు చేయి, నేను నైమిత్తిక కర్మలు చేయి, వాటన్నిటి యొక్క ఫలాన్ని త్యజిస్తే త్యాగం అంటారు. కొందరేమంటారంటే, అసలు నిత్య నైమిత్తిక కర్మలు కూడా బంధహేతువులే, ఎందుకంటే కర్మ అంటేనే బంధిస్తుంది. కర్మ లేకపోతే జన్మే లేదు, కర్మ వల్లే జన్మ వస్తుంది. ఎందుకంటే కర్మణా బధ్యతే జంతువు అని ఉపనిషద్వాక్యం ఉంది, సన్యాసోపనిషత్తు ఉపనిషత్తులు ఉంది వాక్యం. కర్మ చేత బంధింపబడుతుంది జంతువు. అటువంటిప్పుడు కర్మలన్నీ లోపాలుంటాయి, కర్మలు బంధిస్తాయి. కానీ అన్ని కర్మలు విడిచిపెట్టడమే చాలా మంచిది అని కొందరు మేధావులు అంటారు అంటున్నాడు. చూడండి, త్యాజ్యం దోషవత్ ఇత్యేకే కర్మ ప్రాహుర్ మనీషిణః. మనీషిణః అంటే మేధావులు అని అర్థం. ఇక్కడ మేధావులు అంటే ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఆత్మానాత్మ వివేకవంతులు. కృష్ణుడి దృష్టిలో, భగవద్ దృష్టిలో మేధావి అంటే వాడు. అంతేగాని బోల్డ్ పేపర్ సబ్మిట్ చేశాడు, ఆయనకు 100 పేటెంట్లు ఉన్నాయి, వాడు మేధావని చెప్పడం కాదు. ఇక్కడ మేధావి అంటే ఆత్మానాత్మ వివేకం కలిగిన వాడే మేధావి. వేదాంత శాస్త్ర పరిభాషలు, భగవద్గీత పరిభాషలు. కొందరు మనీషులు ఏమంటారంటే, కర్మల్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దోషవత్, త్యాజ్యం దోషవత్ ఇది ఏకే. ఏకే అంటే ఇందాక చెప్పుకున్నాం, త్యాగే నైకే. కొంతమంది అని అర్థం ఇక్కడ. కొంతమంది మనీషులు ఏమంటారంటే, మేధావులు, కర్మలన్నీ దోషములతో ఉన్నాయి కనుక త్యాజ్యం విడిచిపెట్టవలసినదే. నిత్యం కాదు, నైమిత్తికం కాదు. అందుకే సన్యాసులు అవన్నీ విడిచిపెట్టేస్తారు. సన్యాసి సంధ్యావందనం లేదు, వేదాధ్యయనం లేదు. అంతేగా నేను యజ్ఞం చేస్తాను కూర్చొని ఆచమనం చేయడానికి లేదు సన్యాసి. తెలుసుకోండి ఇక్కడ, యజ్ఞదాన తపస్సులన్నీ కూడాను సన్యాసికి లేవు, సన్యాసికి విచారణ ఒక్కటే. అందుకే సన్యాసి అయినటువంటి వాడు ఇవన్నీ విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే ఎందుకు విడిచిపెట్టాలంటే అవన్నీ దోషములే, ఎంత కాదన్నా అవి బంధిస్తాయి, కర్మ బంధిస్తుంది కనుక అని కొందరు అంటారయ్యా. ముందు చెప్పేసింది దీన్ని కలుపుకోకూడదు, కొందరు అభిప్రాయం ఇది. కొందరు ఏమంటారంటే, అన్నీ విడిచిపెట్టచ్చు కానీ యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం ఇది చాపరే. మరికొందరు ఏమంటారంటే, యజ్ఞదాన తపకర్మలు మాత్రము విడిచిపెట్టరాదు అని చెప్తారు మరికొంతమంది. ఇప్పుడు మొదటి అభిప్రాయం ఏంటి, ఏ కర్మ అయినా సరే విడిచిపెట్టేయాలి. కొంతమంది అభిప్రాయం ఏంటి, యజ్ఞదాన తపకర్మలు మాత్రం ఆచరించి తీరాలి. ఇలా రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు అభిప్రాయాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి కృష్ణుడు అభిప్రాయం చెప్పాలి కదా. ఇప్పుడు నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా. నేనేం చెప్తున్నట్టు, త్యాగం అంటే విడిచిపెట్టుట గురించి నేను చెప్పే మాట ఏమిటి, అన్ని కర్మలు విడిచిపెట్టేయాలా, యజ్ఞదాన తపకర్మలు మాత్రం ఆచరించాలా, నా అభిప్రాయం చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ అంటే రెండూ కాక మూడు చెప్తున్నాను కాదు, ఇక్కడ రెండిట్లో సమన్వయం చూపిస్తున్నాడు. ఇక్కడ ఎలా సమర్థిస్తున్నాడో చూడండి. రెండూ కూడా శాస్త్రసమ్మతమైనవి గనక ఆ రెండూ కాదని కొత్త చెప్తాడా శాస్త్రవిరుద్ధమైనది పరమాత్మ? చెప్పడు. అది ఎంత అందంగా సమన్వయిస్తున్నాడు. నిశ్చయం శృణుమే, నా నిశ్చయాన్ని చెప్తున్నాను విను అంటున్నాడు కృష్ణుడు. కృష్ణుడు నిశ్చయం ఏమిటో తెలుసుకోవాలని మరింత ఉత్సాహం ఉంటుందిగా. అర్జునుడు మరి కొంచెం ముందుకు జరిగాడు, ఏం చెప్తాడా అని కృష్ణుడు చెప్తున్నాడు. తత్ర త్యాగే, అక్కడ త్యాగ విషయంలో నా నిశ్చయాన్ని శృణు వినవయ్యా. భరతసత్తమా పురుష వ్యాఘ్ర, ఏమి సంబోధనలో భరతసత్తమా, భరతవంశంలో పుట్టిన గొప్పవాడా? ఏంటంటే అంత గొప్పవాడా? కాకపోతే భరతవంశంలో పుట్టిన ఏ ఒక్కరికి లేని భాగ్యం పరమాత్మ ఎదురుగా నిలబడి బ్రహ్మ విద్యను పొందడం. అంతకంటే భరతసత్తముడు అన్నానికి ఇంకే సరిపోతుందండి. ఇక్కడ పైగా కృష్ణుణ్ణే ఎంచుకున్నాడు, నువ్వు ఒక్కడివి చాలయ్యా అన్నాడు. ఒక్కడు చాలండి, అర్జునుడిని పాదాలకు దండం పెట్టచ్చు మన ఇక్కడ. కృష్ణాను ఒక్కడివి చాలు, ఆ మాట చాలు. పరమాత్మ ఒక్కడు చాలు అనుకునేవాడే వాడి పాదాలకు దండం పెట్టాలి. ఎంతమంది ఉంటారు? అందుకే అర్జునుడు భాగవతోత్తముడు, ఆయన పాదాలకు నమస్కరించుకోవాలి. పరమాత్మని మాత్రమే ఎంచుకున్న మహాత్ముడు ఆయన ఇక్కడ. అందుకే భరతసత్తముడు. పురుష వ్యాఘ్ర, నువ్వు సామాన్యుడివి కావు, వీరుడివి. వీరుడు అనగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనాత్మ విషయాలని ఇంద్రియాలను నిగ్రహించి పరమార్థం పొందడానికి తగ్గ వీరత్వం నీలో ఉంది కనుక నువ్వు పురుష వ్యాఘ్రుడివి. అందుకు పురుష వ్యాఘ్ర భరతసత్తమా నిశ్చయం శృణు, నా నిశ్చయాన్ని చెప్తున్నాను విను. పైగా త్రివిధ త్యాగ సంప్రకీర్తిత, త్యాగం కూడా మూడు రకాలుగా ఉంటుంది సుమా అన్నాడు ఇక్కడ. ఎలాగంటే తామసాది ప్రకారై త్రివిధి అంటే తామస రాజస సాత్విక త్యాగములను మూడు ఉంటాయట. అంటే కర్మలు విడిచిపెట్టేసిన వాళ్ళలో కూడా మూడు వెరైటీలు ఉంటారండి ఇక్కడ. మీరు ఇప్పుడు వెతికితే కర్మను విడిచిపెట్టిన మహాత్ములు చాలామంది కనబడతారు. ఈ భూమి యందు కర్మను విడిచిపెట్టిన మహాత్ములు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ సన్యాసుల త్యాగుల పొరపాటు పడతావేమో, కర్మను విడిచిపెట్టారు కానీ త్యాగులు అనాలి కానీ ఆ త్యాగులకు వేరే టైటిల్ ఇస్తాను తర్వాత నేను. వాళ్ళల్లో మూడు రకాలు ఉంటారు త్యాగులు, కనుక నా నిశ్చయం చెప్తున్నాను మూడు రకాల త్యాగులు ఉంటారు, కానీ నిజమైనటువంటి త్యాగం ఏదో చెప్తున్నాను విను అన్నాడు. యజ్ఞ దాన తప కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము దానము తపస్సు ఈ కర్మను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదు ఎవరు. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ. కర్మలో ఉన్నవారు సకామంగానైనా నిష్కామంగానైనా కర్మలో ఉన్నవారు యజ్ఞదాన తప కర్మలు విడిచిపెట్టరాదు. సన్యాసి గురించి ఇక్కడ చెప్పట్లేదని మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. అందుకే యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం విడిచిపెట్టరాదు అని చెప్పడమే కాదు, కార్యమేవ తత్ అది చేసి తీరవలసినదే. ఇక్కడ మూడింటి కలిపి ఒకటే కర్మ అన్నాడు చూడండి. యజ్ఞదాన తప కర్మలు మూడు కాదుట, మూడు కలిపి కర్మ అంటే మూడిట్లో ఒకటి కాదు, మూడు ఉండాలి, యజ్ఞము దానము తపస్సు. ఈ మూడు కర్మలు కలిపి ఒకే కర్మగా చెప్పి యజ్ఞదాన తపరూపమైన కర్మని నత్యాజ్యం విడిచిపెట్టరాదు. అది తత్ కార్యం ఏవ, అది కార్యం మాత్రమే, లేదా అది మాత్రమే కార్యం, అది చేసి తీరవలసినదే. ఒకటి విడిచిపెట్టరాదని చెప్పడం, రెండవది చేసి తీరవలసిందే అని చెప్పడం. ఉపదేశం రెండు పద్ధతులు. ఆ విడిచిపెట్టరాదనే మాటని దృఢం చేస్తుంది చేసి తీరవలసినదే అనే మాట. ఇక్కడ ఎందుకు చెయ్యాలయ్యా? ఎందుకంటే నీకు ఆత్మజ్ఞానం కలగలేదుగా, కావాలని కోరుకుంది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మీయనేటువంటి అనుభవ స్థితి, చెప్తే అర్థం చేసుకోవడం వేరండి, అది వివేక స్థితి, అనుభవ స్థితి, అది ఆత్మజ్ఞానం. అది కలగనంత వరకు కూడా యజ్ఞదాన తపకర్మలు విడిచిపెట్టరాదు. అయితే ఆ జ్ఞానం ఎవరికి కలుగుతుంది? మళ్ళీ చెప్తున్నాం, అడుగుతున్నాం, చిత్తశుద్ధిని వాళ్ళకి కలుగుతుంది, చిత్తశుద్ధి లేని వాళ్ళకి కలగదు. కానీ యజ్ఞదాన తపకర్మలు చిత్తశుద్ధిని ఇస్తాయి అది చెప్తున్నాడు. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. మళ్ళీ మనీషిణాం శబ్దం వచ్చింది ఇక్కడ. ఎక్కడ చెప్పుకున్నాం మనీషి శబ్దానికి అర్థం? ఇందాకే ఒక్క శ్లోకం కింద, అప్పుడు మర్చిపోతే ఎలాగా? మేధావులు. మేధావులు అంటే ఆత్మానాత్మ వివేకము కలిగిన వారు మేధావులు. అటువంటి మేధావులు అంటే వాడికి ఆత్మజ్ఞానం రాలేదు, కానీ ఆత్మ అంటే ఏమిటో అనాత్మ ఏమిటో తెలిసి ఆత్మను పొందాలి, అనగా పరమేశ్వరుని పొందాలి. ఆత్మనగా అనేది ఏదో అనుకుని మళ్ళీ సరే నిద్రపోదాం అనుకోవద్దు. ఆత్మనగా భగవంతుడే ఇక్కడ మరొకటి కాదు, ఆ పరమాత్మను పొందాలి అనే బుద్ధి ఎవడుకుందో వాడు మనీషి. అటువంటి మనిషి యజ్ఞదాన తపక్రమలు విడిచిపెట్టారు. ఎందుకంటే పావనాని అవి విశుద్ధీకరణాని అన్నాడు ఇక్కడ. అంటే విశుద్ధకరణాన్ని శుద్ధం చేస్తాయి ఆత్మను, అంటే అంతఃకరణాన్ని శుద్ధం చేస్తాయి కనుక యజ్ఞదాన తపక్రమలు మానరాదు. అంటే నిత్య నైమిత్తికములైనటువంటి యజ్ఞదాన తపక్రమలు మానరాదు, ఇది నా అభిప్రాయం అన్నాడు ఇక్కడ. ఎందుకు మానరాదు? చిత్తశుద్ధిని ఇస్తాయి కనుక. చిత్తశుద్ధి దేనికి? మోక్షానికి అవసరం కనుక. కానీ మోక్షానికి చిత్తశుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలంటే ఇవి చేయాలి. అది నాయందు ప్రేమతో నాకర్పించాడు అనుకో తొందరగా ఇస్తానన్నాడు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే అది చాలా ప్రధానమైనటువంటి అంశం, ఈశ్వరార్థం. అందుకే యజ్ఞదాన తపకర్మలు మానరాదు అని భగవానుడు శాసించాడు. అంతేగా నాలుగు వేదాంత వాక్యాలు వినగానే సంధ్యావందనం మానేయాలని, పూజలు మానేయాలని అనిపించింది అంటే భ్రష్టత్వంకి మార్గం వేసుకుంటున్నామని అర్థం. ఇక్కడ అది స్పష్టంగా భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. పైగా యజ్ఞదాన తపశ్చైవ అనే మాట ఎందుకన్నాడు? ఏవ అంటే యజ్ఞదాన తపస్సులను మూడు కర్మలే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మిగిలిన కర్మలు దీనికి ఎందుకు తీసుకురాకు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే కామ్యకర్మలన్నీ లాక్కొచ్చి ఇక్కడ పెట్టకు. యజ్ఞదాన తపస్సు నా దృష్టిలో యజ్ఞదాన తపస్సు లేదు, నిత్య నైమిత్తిక అనే శబ్దం వాడు ఇక్కడ వరకు వాడలేదు. యజ్ఞదాన తపస్సులు ఆయన దృష్టిలో ప్రధానంగా చెప్పబడుతున్నాయి, ఇదే కర్మ అంటే. అందుకే దాని గురించి గత అధ్యాయంలో అంత ఉపన్యాసం ఇచ్చాడు ఆయన ఇక్కడ. యజ్ఞదాన తపస్సులు ఎప్పుడూ మానరాదని చెప్పడం కోసమే సాత్విక యజ్ఞ, తామస యజ్ఞ, రాజస యజ్ఞ, సాత్విక తపస్సు, రాజస్తమస్ తపస్సు, తామస తపస్సు, అలాగే సాత్విక దాన, రాజస్దాన, తామస దానాలు ఎందుకు చెప్పాడు? ఆ మూడు మనం ఎప్పుడు విడిచిపెట్టరాదని చెప్పడానికే చెప్పాడు ఆయన. ఏ మూడు? సాత్విక రాజస్తామసాలు కావచ్చు, యజ్ఞదాన తపస్సులు ఇక్కడ. అందులో సాత్విక యజ్ఞ, సాత్విక దాన, సాత్విక తపస్సులు మంచివి, కానీ మనం ఉన్నది రాజస అయితే సాత్వికం కోసం ప్రయత్నించాలి, ఇది సారం. అందుకే ఆ మూడింటి గురించే భగవానుడు ఇక్కడ కూడా నొక్కి చెప్తున్నాడండి. ఈ మూడింటి గురించి చెప్పడం అనేటువంటి విషయం ప్రధానంగా బృహదారణ్యకంలో కనబడుతుంది. ఇదంతా ఉపనిషద్ విషయం కదా. అందుకే తమేతమాత్మానం వేదానువచనేన బ్రాహ్మణ వివిధశంతి యజ్ఞేన దానేన తపసానాశకేన అని బృహదారణ్యకంలో చక్కగా చెప్తున్నది. ఎందుకంటే అవి మనల్ని నశింపజేయవు, యజ్ఞదాన తపస్సులు పతనం కానివ్వవు జీవుణ్ణి. అందుకే ప్రతి వాడు కూడా యజ్ఞదాన తపస్సులు తన ప్రధాన జీవితంగా ఎంచుకోవాలి, పరమార్థం కోసం. వ్యవహారం కోసం ఏది ఎంచుకున్నా వీటికి దెబ్బతీయనివి, వీటికి ప్రతికూలము కానివి, విరుద్ధము కానివి మాత్రమే వ్యవహార జీవితంలో పెట్టుకోవాలి. ఎందుకంటే రకరకాల వృత్తులు చేయొచ్చు, రకరకాల కుటుంబ బంధాలు ఉండొచ్చు, కానీ మోక్షం ప్రధానం అనుకుంటే అది ఒకటి అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మాత్రము యజ్ఞదాన తపస్సులు మాత్రమే ప్రధానంగా నిర్వహిస్తూ ఉండాలి ఇక్కడ, మిగిలిన వాటికంటే. అవి పావనాని, యజ్ఞదాన తపక్రమల యొక్క ప్రయోజనం ముముక్షువుకి పావనము చేస్తాయి. ఎవరికి? మోక్షకాంక్ష గలవారికి. ఇక్కడ ఒక వివేచన చేస్తారు భగవత్పాల్ వారు. కర్మమీమాంసా శాస్త్రంలో రకరకాల కర్మల గురించి చెప్తారు, కానీ నిత్యనైమిత్తిక కర్మలు చెయ్యాలి, పైగా అది చెయ్యడం వల్ల ఫలమే ఉండదు కానీ చెయ్యకపోతే దోషం వస్తుందన్న మాట చాలామంది కర్మమీమాంసా శాస్త్రంలో రాశారు. అది పట్టుకుని చాలామంది మాట్లాడుతుంటారు. నిత్యకర్మలు, సంధ్యాదులు ఏవైతే ఉన్నాయో, దేవతార్చన, ఇవి నిత్యకర్మలు, ఇవి కానీ చేస్తే ఫలితమేం లేదు కానీ చెయ్యకపోతే దోషం వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ విషయం ఒప్పుకోరండి, వేదాంత శాస్త్రం ఒప్పుకోదు. ఏ కర్మకైనా ఫలం లేకుండా ఉండదు, ఫలం ఉండి తీరుతుంది. ఇక్కడ భగవత్పాల్ వారు గొప్ప చర్చ చేశారు, దాని వేద ప్రమాణం చూపించారు. నిత్య నైమిత్తిక కర్మలకు కూడా ఫలితం ఉంది, ఇది బాగా తెలుసుకోవాలి. నిత్యకర్మకు కూడా ఫలితం ఉంది. నిత్యకర్మ చేస్తున్నప్పుడు ఎవడైతే నిత్యం ఈ విధంగా సూర్య భగవాన్ను ఉపాసిస్తాడో వాడు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం అని ఫలితం చెప్తున్నాడు ఇక్కడ. కనుక తప్పకుండా ఉంటుంది, ఉండదని కాదు. అయితే సకామంగా చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది, నిష్కామంగా చేసిన వాడికి పావనాని చిత్తశుద్ధినిస్తుంది. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. అందుకే ఫలితం లేదని కాదు, ఇంత చేస్తే ఫలితం ఇవ్వకుండా ఊరుకుంటాడు పరమాత్మ. మనకు కూడా ఎంత డిసప్పాయింట్మెంట్ అండి. ఫలాన్ని త్యజించు అంటే స్వామి ఆ మాటనకయ్యా అని అలా అనిపిస్తుంది కదా. ఇంత కర్మ చేసి ఫలాన్ని త్యజించమంటే నాయన చేసిన ఏ కర్మ వ్యర్థము కాదు, ఇది యూనివర్సల్లా, అది ఇట్ ఇస్ నేచర్. చేసిన పని వ్యర్థము కాదు. అయితే నువ్వు నిష్కామంగా చేసేవనుకో అది వ్యర్థము కాదు కనుక మరొక ఫలితం ఇస్తుంది. ఆ ఫలితం పేరు చిత్తశుద్ధి అన్నాడు ఇక్కడ. చిత్తశుద్ధి ఇస్తుంది. చిత్తశుద్ధి వచ్చేవా నేను నీకు దొరికిపోతాను ఇక్కడ ఉన్నది. కనుక నేను కావాలనుకున్నవాడు యజ్ఞదాన తపస్సులనే కర్మాన్ని విడిచిపెట్టకుండా చేయాలి, దానివల్ల చిత్తశుద్ధి వస్తుంది అని భగవానుడు చెప్తున్నాడు. అందుకే వివేకవంతులైనటువంటి వారు యజ్ఞదాన తపక్కర్మల్ని విడిచిపెట్టరాదు, చేసి తీరాలి. పావనాని పవిత్రము చేస్తాయి. పావనం అంటే పవిత్రత, అంటే చిత్తశుద్ధి, ఇంకోటి కాదు. అందుకే విశుద్ధకరణాని, ఎందుకంటే విశుద్ధమైన అంతఃకరణంలోనే పరమాత్మ యొక్క స్వరూపం తెలియబడుతుంది కనుక విశుద్ధిని కలిగించడానికి గాను యజ్ఞదాన తపక్రమలు చాలా అవసరము అని అర్జునుడికి చక్కగా చెప్తున్నాడు. ఇది సన్యాసి కాదు అనే విషయం మనం స్పష్టంగా చెప్పుకున్నాం. తర్వాతి శ్లోకముల్లో ఇంకా ఈ త్యాగం యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా చెప్తాడంటే, కర్మలు విడిచిపెట్టేవాళ్ళు వాళ్లలో రకాలు, ఇందులో ఏది ఉత్కృష్టం ఏది నికృష్టం ఇవన్నీ బోధిస్తూ భగవానుడి చెప్పబోతున్న ఉపదేశం వినడానికి మళ్ళీ రేపు సమావేశమవుదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.